அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானந்தம் ஸ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யா வ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஸ்ரீ பிரம்மராம்பா சமேத மல்லிகார்ஜுன சுவாமி வாரி திவ்ய பாத பத்மாலுக்கு நமஸ்காரம் చేసుకుంటూ చూస్తూ ఉండగా మహావేగంగా కాలం వెళ్ళిపోయింది. మూడవ రోజు కార్యక్రమంలోకి అడుగు పెట్టాం, మరి కాసేపట్లో ముగించబోతున్నాం కూడా. ఒక క్షణం ఆయన దర్శనం కోసం కోటాను కోట్ల సంవత్సరాలు తపస్సు చేశారు యోగులు. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాద నఖ ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక దాటుదురు అంటాడు పోతన గారు. మహానుభావులైన పండితులు నిరంతరం తపస్సు చేసి చేసి అభిషేకాలు చేసి పూజలు చేసి నామస్మరణాలు చేసి కూడా ఆయన దర్శనానికి తపించి కూడా ఒక్క క్షణకాలం చూస్తే అదే భాగ్యం అనుకుంటారు. అంటే ఇంత కష్టపడితే ఇంత తపస్సు చేస్తే వారికి లభించే దర్శనం లిప్తకాలం. అటువంటి స్వామిని మూడు రోజుల పాటు అందులో ప్రదోషకాలంలో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఈ రెండు కాలాలని ప్రదోషకాలాలు అంటారు. ఈ కాలంలో దర్శనం చేసుకోవడం అంటే మరి మనందరికీ ఎంత తపస్శక్తి ఉంది అంటే అది తపస్శక్తి అని నేను అన్నాను. వాళ్ళు తపస్సు చేసి ఆయన దర్శనాన్ని ఒక్క లిప్తకాలం చూశారు. మనం అంత తపస్సు చెయ్యకపోయినా అమాయక భక్తితో నమ్మడం వల్ల ఆయన సంతోషించి ఆయన కరుణాస్వరూపుడు కాబట్టి దర్శనమిస్తున్నాడు. మూడు రోజులు ఆయన సన్నిధానంలో మాకు నిద్ర చేసే యోగం ఇచ్చాడు, ఆయన దర్శనం చేసే యోగం ఇచ్చాడు. ఆయన చరిత్రని ప్రవచన రూపంలో మీకు అందించే భాగ్యం కలిగించాడు. నేను 1986 ఉగాది నుంచి వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టా. 86 ఉగాది సరిగ్గా ఇప్పటికి 28 ఏళ్ళు. 28 ఏళ్ల క్రితం కొంత బాల్యావస్థలో మొదలు పెడితే 28 ఏళ్ల తర్వాత ఇవాళ ఇక్కడ ప్రవచనం చేసే భాగ్యం ఇచ్చాడు ఆయన. చూసారా, నిజంగా కరుణామూర్తి. చాలా తొందరగా ప్రసన్నుడవుతాడు ఆయన. ప్రసన్నుడై దర్శనం కూడా ఇచ్చాడు, మంత్రం ఇచ్చాడు, అనుగ్రహించాడు. కానీ ఉపన్యాసం చెప్పడానికి మాత్రం ఇంతకాలం నిరీక్షించాలి. ఎందుకంటే శివతత్వాన్ని తెలుసుకోవడం చెప్పడం అంత కష్టం. చాలామంది ఇంకా నాకంటే ఎక్కువ ఏళ్ళు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారట. ఒక ఆయన అయితే నేను 40 ఏళ్ల తర్వాత ఇక్కడ ప్రవచనం చేశానన్నాడు. ఇక్కడ నేను అడుగు పెట్టాక చాలా గొప్ప విషయం ఒకటి కనిపెట్టా. ఇది చెప్పకపోతే ఇక్కడికి వచ్చిన నేను కొంత పురాణం సక్రమంగా చెప్పనట్టే. అదేమిటో తెలుసా, ఇంత చక్కని సిబ్బందిని మాత్రం ఇన్ని దేవస్థానాల్లో ఇంకెక్కడనే చూడలేదు. ఇది మనస్ఫూర్తిగా మల్లికార్జునుడి సాక్షిగా చెబుతున్నమాట. చాలా చోట్ల దేవాలయాలలో సిబ్బంది వాళ్ళ వల్ల కడు ఇబ్బంది. ఇక్కడ మాత్రం ఈ సిబ్బంది నిజంగా ఏ బాధరాబంది లేకుండా ప్రతి వ్యక్తిని ఎంతో ప్రేమగా చూస్తున్నారు. ఎందుకంటే అంత రష్లో కూడా గట్టిగా వాళ్ళు కసురుకుంటే ఏమవుతారో అని నా కళ్ళ ముందు చూస్తాను అనమాట. పాపం వాళ్ళు దూరం నుంచి వచ్చారండి, కానీ తప్పనిసరి పంపవలసి వస్తుంది, వెనకాల లక్షల మంది ఉన్నారు కాబట్టి అంటున్నారు. నేను వింటూ ఉండగా అది విన్నాక నా హృదయం ద్రవించింది. అలాంటి మంచి మనుషులందరినీ ఏరికోరి కరుణాస్వరూపుడు ఇక్కడ నియమించుకున్నాడు. వాళ్ళకి తెలుసు, ఎంతోమంది ఇక్కడ అనుభూతులు పొందారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతి చెప్పారు ఇక్కడ సిబ్బంది. అందులో నిన్న అనిల్ కుమార్ గారు ఒక తమాషా విషయం చెప్పారు. ఇక్కడికి ఒక చాలా పేదవాడైన ఒక వేద పండితుడు వచ్చాట ఒకప్పుడు చాలా కాలం క్రితం. పరమ దారిద్ర్యంతో తిండి లేక గిజగిజలాడిపోయాడు ఆయన. చాలా కాలం వేదాలు చదువుకున్నా సంపాదన లేక తిండి లేక మింగ మెతుకు లేక ఇంకా ఏం చేద్దాం, ఇంకా బతకడం అనవసరం, యాచనతో బతకలేం, కనీసం ఇక్కడ చచ్చిపోతే వచ్చే జన్మలో అయినా మంచి జన్మ వస్తుందేమో శివసాక్షిగా అని మల్లికార్జునుడు దర్శనం చేసుకుని తెల్లవారుజామున ఇక్కడి నుంచి వెళ్ళి పాతాళగంగలో దూకి చచ్చిపోదామని కిందకి దిగాడు. అప్పటికింకా రోప్ వేల్ లేని రోజుల్లో మెట్లు దిగి వెళ్ళాట ఆయన. అది తెల్లవారుజామున 4-3 గంటల సమయం. హాయిగా ఆఖరిసారిగా, పరమేశ్వర ఈ జన్మలో ఏ పాపం చేశాను, పూర్వజన్మలో ఏ పాపం చేశాను, చాలా దారిద్ర్యం అనిపిస్తున్నాను, ఇంత అన్నం తినడానికి కూడా వేళకి మెతుకు దొరకడంలా గుడ్డలు లేవు అని బాధపడి దూకపోతుంటే హఠాత్తుగా గట్టిగా ఎవడో ఒక బలమైన వ్యక్తి జబ్బ పుచ్చుకుని వెనక్కి లాగట్ట అతన్ని. ఈయన కంగారు పడి వెనక్కి చూస్తే దాదాపు 10-12 అడుగుల ఎత్తు కంటే పొడుగ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి. అది కూడా ఆజానుబాహు. ఆజానుబాహు అంటే మీకు చాలాసార్లు చెప్పే పురాణాల్లో, జానువులు అంటే మోకాళ్ళు. ఈ చేతులు ఎవరికైనా మోకాళ్ళకి తగిలితే వాళ్ళని ఆజానుబాహులు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆజానుబాహులు అంటే ఈ రెండు చేతులు మోకాళ్ళకి తగలాలి ఆ సమంతాత్ అవడం వల్ల. జానువుల వరకు అనగా మోకాళ్ళ వరకు వేళ్లాడే చేతులు కలవాడు. చాలామంది ఆజానుబాహు అంటే పొడుగైనవాడు అని అర్థం చెప్తున్నాడు. పొడుగైనవాడు అంటే లంబ శరీరుడు, కానీ ఆజానుబాహు అంటే చేతులు మోకాళ్ళకి తగలాలి. అయితే పద్మాకర్ గారు, మీరు కూడా చేతులు మోకాళ్ళకి తగులుతున్నాయి, మీరు ఆజానుబాహు అంటే కూర్చున్నప్పుడు కాదు నిలబడినప్పుడు. ఎవరైనా నిలబడినప్పుడు వాళ్ళ చేతులు మోకాళ్ళకి తగిలితే వారిని మాత్రమే ఆజానుబాహులు అంటారు. అంతటి వాడు ఆయన, పొడుగైనవాడు, మంచి జటాచూటాలు ధరించి రుద్రాక్షలు ధరించాడు, భసితం విభూతి పూసుకున్నాడు. అటువంటి వాడు ఏమయ్యా వేదాలు చదువుకున్నవాడివి, ఆత్మహత్య మహాపాపం తెలియదా అన్నట్ట. వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి అని వేదవాక్కు. అదే రామాయణంలో కూడా చెప్పారు, మరణించడం వల్ల చాలా దోషాలు ఉంటాయి, అదే బతికుంటే ఇవాళ కాకపోతే రేపైనా శుభాలు పొందుతాం. మనం కష్టపడి జీవించాలి, బ్రతకాలి, ఇంకా భగవంతుడిని నమ్మాలి, మనం చేసే కృషి చెయ్యాలి. ఎందుకు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావు, అందులో పోయిపోయి పాతాళగంగలో దూకి దాన్ని అపవిత్రం చేస్తావా అన్నట్ట. ఏం చెప్పమంటారు స్వామి, తిండి లేక బాధపడుతున్నాను, భార్య పుత్రులు వీళ్ళంతా గిజగిజలాడుతున్నారు, కట్టుకున్న వాళ్ళకి ఇంత అన్నం పెట్టలేకపోవటం కంటే చావడం మంచిదని వచ్చాను అన్నట్ట. పిచ్చివాడ తొందరపడకు, 40 రోజులు ఈ ఆలయంలో జ్యోతిర్లింగస్వరూపుడు ఇవేం చేసిన మహానుభావుడు అత్యంత కరుణాస్వరూపుడు మల్లికార్జునుడిని రోజు పొద్దున్నే దర్శనం చేసుకుని కొంచెం నీళ్లు పోసి పత్రి పెట్టి పూజించు, నీకేం ఖర్చు లేదు దానికి, ఇంచేత దర్శనం ఏమీ ఖర్చు లేదు కనుక వెళ్ళి 40 రోజులు ఇలా నిష్ఠగా చెయ్యి, ఆ తర్వాత చూసుకో అన్నాడు ఆయన. ఈయన నన్ను ఆపిన ఇంత పొడుగైన వాడు ఎవడో, ఇది భ్రమ కాదా అని అనుకుని చూస్తే ఎదురుకుండా గట్టిగా జబ్బ పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆ జబ్బకి దెబ్బ కదిలిపోయింది బుధం. అందుకని ఇది కల కాదు నిజం అని అర్థమయ్యింది. అయ్యా మీరు చెప్పినట్టే చేస్తాను, ఇంతకీ తమరెవరు నన్ను చావకుండా కాపాడిన పుణ్యాత్ములు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన వెంటనే, నేనైతే చెప్పకూడదు కానీ నీలాంటి వాడు అడిగాడు, వేద పండితుడు చెబుతున్నాను, నేను అశ్వత్థామని అన్నాడు ఆయన. ఆశ్చర్యపోయాడు ఆయన. ఆ తర్వాత ఆయన మహాపండితుడయ్యాడు. ఈ విషయాన్ని ప్రవచనం అయ్యాక నాకు మన పిఆర్ఓ గారు చెప్పారు. ఆయన చెప్పినది నేను చూశాను, ఎంతోమంది చూశారు. ఇక్కడికి 70 ఏళ్ల క్రితం వచ్చిన ఒక పండితుడు చాలా కాలం 128 ఏళ్ళు బతికాడు ఆయన. నాకు 10-12 ఏళ్ల వయస్సులో ఆయన శరీరం విడిచిపెట్టాడు. పురాణాలు ఎందుకంటే ప్రత్యక్షంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, మన కథలు పురాణాలు అవుతాయి రేపు పొద్దున. ఆయన చెప్పాడు, ఒక రోజున నేను శ్రీశైలం ఆ రోజుల్లో నడిచి వెడదామని డోర్నాల నుంచి వచ్చానండి. అప్పటికి కొద్ది కొద్దిగా ఏవో బస్సులు వస్తున్నాయో ఏవో వాహనాలు ఉన్నాయి, ఇంతలా లేవుగా పూర్వకాలంలో ఎలా కేకారణ్యాలండి. అలాంటి రోజుల్లో నడిచి వస్తున్నాను. తెల్లని 1000 పడగలు కలిగిన ఒక భయంకరమైన సర్పం, ఆకాశం అంత ఎత్తున్న సర్పం ఒకటి దారిలో కనపడింది నాకు. ముందు భయపడ్డాను, కానీ ఎందుకో ఆ పావును చూశాక క్రమంగా భయం పోయి ఆనందం కలిగింది. ఇది కళా నిజమా అనుకున్నాను. రెండు చేతులు జోడించి తమరెవరు అని అడిగాను. నేను శివుడి మెడలో ఉండే వాసుకిని అని చెప్పింది. ఇక్కడ స్వామివారు సిద్ధస్వరూపుడై అందరిని అనుగ్రహిస్తాడు. మధ్య మధ్యలో నీ బోటి వాళ్ళని అనుగ్రహించడానికి నా బోటి వాళ్ళని పంపుతాడు. మేమెంతోమంది ఇక్కడ నిరంతరం రాత్రి పగలు తిరుగుతూ ఉంటాం. ఇక్కడ పాముల రూపంలో, చిన్న చిన్న పాముల రూపంలో, కప్పల రూపంలో, పైన తిరిగే కోతుల రూపంలో ప్రమదగణాలను తిరుగుతూ ఉంటాం. కాబట్టి కోతులు తిరుగుతూనే అల్లరి చేస్తున్నాయి అనుకోకండి. ప్రమదగణాలు మన ప్రవచనాలకో, మన మీద అభిమానంతోటో అప్పుడప్పుడు తాండవం ఆడుతూ ఉంటాయి. అవి కూడా ప్రమదగణాలు, పరీక్షిస్తూ ఉంటాయి. ఇది నిజమైన సిద్ధభూమి. మేమందరికీ ఏదో రూపంలో దర్శనమిస్తాం, కొందరికి పెద్ద రూపాల్లో, కొందరికి చిన్న రూపాల్లో. కాబట్టి ప్రతి ప్రాణిని ప్రేమించు అని చెప్పాట ఆయనకి. ఆయన నాతో చెప్పిన మాట. ఇలా ఎంతమంది చెప్పారండి? కంచిస్వాముల వారు చెప్పారు, ఇంకా హేమహేమీ లేని ఋషులు చెప్పారు. కాబట్టి శ్రీశైలానికి రావడం గొప్ప వరం. కాబట్టి అనుక్షణం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో కాలక్షేపానికి పిచ్చి పిచ్చి బొమ్మలు కొనుక్కోవడానికి కాదు మనం వచ్చేది. అసలు ఇలాంటి బొమ్మలుగా అవతరించి ఈ బొమ్మలు కూడా ఆయన పాదాల చెంతకు వెళ్ళేందుకోసం మళ్ళీ భవిష్యత్తులో ఈ బొమ్మలాటలో మనం కూడా ఒక వస్తువు కాకుండా ఆయన సన్నిధానానికి శాశ్వతంగా వెళ్ళడానికి ఇది ఒక వరం అనుకుని రావాలి. అంతటి దివ్యమైన అనుభూతి చాలా విన్నాను. ఈరోజు చివరి రోజుగా ప్రవచనం చెబుతూ ఉంటే ఒక ఆనందం, ఒక చిన్న దుఃఖం. ఆనందం, 3 రోజులు నీ దగ్గర ప్రవచనం చేశాను. చిన్న దుఃఖం, అప్పుడే అయిపోయిందా 3 రోజులు, వెళ్ళిపోతున్నావా అనిపిస్తుంది అన్నమాట. కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుంది ఆ కాలుడి యొక్క అనుగ్రహంతో. ఆలయం సర్వాంగ సుందరంగా, దినదినాభివృద్ధిగా, అనేక విశేషాలతో రూపొందుతోంది. ఇంత మహత్తరమైన కార్యక్రమాలు చేస్తూ మాబోటి వాళ్ళని, హేమహేమీలైన పండితుల్ని పిలిపిస్తున్నటువంటి ఈవో గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా, ఆయన చంద్రశేఖర్ ఆజాద్ గారు అని వారి పేరు విన్నాం, ఆ పుణ్యాత్ములు ఇక్కడ అంతే కదండి పేరు, వారికి మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ పరమేశ్వరుడు ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడికి చేర్చాలి. అందరికీ పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, మంగళాశాసనాలు ఇస్తున్నాం. ఒకప్పటి మాట, మనస్సు నిలకడగా ఉండేది కాదు దుర్వాస మహర్షికి కూడా. మొదట్లో దుర్వాసుడంటే రుద్రాంశ స్వరూపుడు. అత్రి మహర్షికి, అనసూయకి త్రిమూర్తులు వరం ఇచ్చారు. ఆ వరప్రభావంతో రుద్రాంశ స్వరూపుడే దుర్వాసుడు పుట్టాడు. అంతటి వాడు కూడా పరమశివభక్తుడు. ఇక దుర్వాసుడు అంతటి విభూతి ప్రియుడు మరొకడు లేడు. మనం ఏదో కొద్ది కొద్దిగా పెట్టుకుంటే ఆయన శిరస్సు నుంచి పాదాల వరకు విభూతిలో పొర్లి బయటకు వెళ్ళేవాట. ఆయన ఆశ్రమం నిండా విభూతి కుప్పలు తిప్పలుగా ఉండేది. పూసుకోవడానికి వీల్లేదని ఇక అందులో పడుకుని కాసేపు ఇలా దొల్లేసి, అప్పుడప్పుడు ఆవులు చూడండి నీళ్ళల్లో ఇలా పడి లేస్తూ ఉంటాయి మట్టిలో, అలా పొర్లి ఆ విభూతితో ప్రయాణం చేసేవాడు ఆయన. అంతటి గొప్పవాడు. ఆయన విభూతి ఎందుకు పెట్టుకునేవాడో తెలుసా? అలాగా ఆయన స్వయంగా చెప్పిన మాట, విభూతి పెట్టుకోకుండా నేను ఎప్పుడైనా నమశివాయ అనే పంచాక్షరి జపం చేద్దామంటే 2 సార్లు జపం చేశాక 3వ సార్లు బయట ఉన్న వస్తువులన్నీ గుర్తుకొచ్చేవి. నా మనస్సుకి నిలకడ ఉండేది కాదు. నిలకడ లేకుండా జపం చేయడం వల్ల ఉపయోగం ఏమున్నది? ఏకాగ్రత లేదు. హరహరా మహాదేవ అందామంటే ఎదురుగుండా ఉన్న వడలు గుర్తొస్తున్నాయి. సాంబా రుద్ర అందామంటే సాంబారు ద్రవం కనబడుతున్నాయి. అప్పుడు నీకు ఉపయోగం ఏముంది తపస్సు వల్ల? ఇవాళ చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే, చేతిలో జపమాల తిరుగుతుంది, నోట్లో నామం జరుగుతుంది, కానీ మనస్సు అక్కడ ఉండడంలా. అందరికీ ఇదే బాధ. వాళ్ళకి వీళ్ళకి అని తేడా లేదు. ఎక్కువ మందికి ఏదో కొంతమంది సిద్ధయోగుల్ని, సాధకుల్ని పక్కన పెడితే, మొదట్లో దుర్వాసుడు కూడా ఈ బాధ పడ్డానని చెప్పుకున్నాడు. అప్పుడు ఆయనకి పరమేశ్వరుడు సాక్షాత్కరించి, నాయన నువ్వు నా అంశ వల్ల పుట్టినవాడు గనక నీకు రహస్యం చెబుతున్నాను. ఈ రహస్యం లోకంలో చాటు. నిత్యం నువ్వు జపం చేసేటప్పుడు ఆపాదమస్తకం విభూతి పూసేసుకో. విభూతిర్భూతిరైశ్వర్యం. విభూతి అన్నా, భూతి అన్నా ఈశ్వరుడి లక్షణం. అది ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఈశ్వరుడి లక్షణం ఐశ్వర్యం. ఈశ్వరుడు అంటే అధిపతి. మన మనస్సుకి,
మన శరీరానికి, ఈ సమస్త లోకాలకి, అన్నిటికీ ఆయన ఒక్కడే అధిపతి. ఆయన ఆధిపత్యం మనకిస్తాడు ఆయన నమ్ముకుంటే. ఆ ఆధిపత్యం మనకు రావాలంటే సులభంగా విభూతి పూసుకోవాలి. దీని మహిమ ఎంత అంతా కాదు అన్నాడు. అప్పుడు ఈయన, అలాగేనండి, ఈరోజు నుంచి విభూతిలో పొర్లి, అప్పుడు జపం చేస్తాను అని బాగా విభూతిలో మునిగిపోయి బయలుదేరేవాడు. కొంచెం మనస్సు లగ్నమయ్యింది. ఆ తర్వాత ఏం చేశాడు, ఒకరోజున ఇలా విభూతి పూసుకుని కైలాసానికి ప్రయాణమయ్యాడు, పరమేశ్వర దర్శనానికి. ఆయన తరచుగా కైలాసానికి వెళ్ళేవాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కైలాసానికి వెళ్ళిపోతాడు ఆయన. ఇంతలో ఒక భక్తుడు వచ్చి, ఏమండి మీరు ఎప్పుడు కైలాసానికి వెళుతున్నారు, రేపు మహాశివరాత్రి పర్వదినం ఒక్కసారి మా అందరి కోసం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని, ఈ భూలోకంలో ఈ కేకారణ్యంలో అప్పట్లో కొన్ని కష్టాలు పడేవాళ్ళు, ఇవాళున్న సుఖాలు ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి తల లేవు, భయంకరమైన అరణ్యాలు ఇంకా ఇప్పటికీ ఉన్నాయంటే ఒకనొకప్పటి మాట ఆలోచించండి, ఎటువంటి అడవులు ఉండేవి, ఎటువంటి క్రూర మృగాలు ఉండేవి, పులులు, సింహాలు, సర్పాలు, తేళ్ళు, భల్లూకాలు, ఇటువంటి వాటితో ప్రయాణం చేస్తున్నాం, మీలాంటి వాళ్ళు అడుగు పెడితే శివుడి మహిమని ఇంకా లోకంలో వ్యాపింపచేస్తారు, మీరు వచ్చారంటే మీ వెంట 10 మంది వస్తారు, వాళ్ళకి లాభం, శివుడికి లాభం కోసం కాదు రావడం ఇక్కడికి, దుర్వాసుడు రావడం వల్ల 10 మంది జనం వస్తారంటే జనం రావాలని ఏమన్నా శివుడు కోరుకుంటున్నాడా? శివుడి దర్శనానికి, మల్లికార్జునుడి దర్శనానికి వచ్చిన జనం తరిస్తారు. సహజంగా మానవులకు లక్షణం ఉంది. ఓ చోటకి ఓ 10 మంది నాలాంటి వాళ్ళు వెళ్ళారనుకోండి, ఓహో వీళ్ళు వెళ్ళారంటే దీని వెనకాత లేదో అంతరార్థం ఉందని వీళ్ళు వెడతారు, లేకపోతే వెళ్ళరు. ఆ ముందు ఒకడు వెళ్ళడం వల్ల ఇంకొక వ్యక్తి ఆ వెంట వెళ్ళి దర్శనం చేసుకుంటాడు, గతానుగతికో లోకహ అన్నట్టుగా. చాలామంది లోకంలో మహాపాపాత్ములు పెరిగిపోతున్నారు. వీరంతా మల్లికార్జున దర్శనంతో పుణ్యాత్ములు అవ్వాలి. అవ్వాలంటే కేకారణ్యం వల్ల భయపడి రావడంలా. మీరు వచ్చారనుకోండి మీ వెంట వస్తారు, తద్వారా క్రమక్రమంగా అరణ్యాలలో ప్రయాణం చేయటం సులభం అవుతుంది, మహాత్ములు నలిచిన నేల గొప్ప దారి అవుతుంది, ఆ దారిలో వెళ్ళే వాళ్ళకి కష్టాలు తగ్గుతాయి, అందుకని పెద్దలు ముందు నడవాలి అన్నారు. మీరు రండి అనగానే ఆయన వచ్చి దర్శనం చేసుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందిట, ఇలాగే ఆ రోజుల్లో కూడా మహానుభావులైన ఆదియోగులు ఉన్నారు. జంగమదేవర్లు అంటే సాక్షాత్తు శివుడికి మారు రూపము అని పేరు. అందుకే ఆ జంగమదేవరులంతా ఈ దుర్వాసుడు రాగానే శ్రీశైల మల్లికార్జున లింగం మీద అభిషేకానంతరం విభూతి బాగా పూసి నీ నుదురు దానికి తగిలించు అన్నారు. ఇక్కడ గొప్ప విషయం చెప్పాలి మీరు, వచ్చినవాడు ఎవరు, దుర్వాసుడు. దుర్వాసుడి కంటే వేదాలు చదువుకున్నవాడు, శివుడి మహిమ తెలిసినవాడు ఎవడైనా ఉంటాడా? కానీ ఇక్కడ జంగమదేవరులు మీరు తల పెట్టండి అంటే పెట్టాడు. ఇందులో అంతరార్థం ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మనం బయట మేము అది చదువుకున్నాం, పండితులం, వీళ్ళు చెప్పినట్టు చేయడం ఏమిటని కొంతమందికి అహంకారం ఉంటుంది చదువుకున్న వాళ్ళకి. ఈ అహంకారం విడిచిపెట్టి ఇక్కడ అర్చన చేస్తున్న వాళ్ళు సాక్షాత్ పరమశివుడే, ఆయన చెప్పినట్టు చెయ్యాలి, పో అంటే పోవడమే, ఏమండి ఇంకొక నిమిషం దర్శనం చేసుకుంటాం అనకూడదండో. ఇక్కడ ఇక్కడ అర్చన చేస్తున్నటువంటి వాళ్ళని శివుడి కింద భావించాలి. ఇవన్నీ నేను ఏదో మామూలు కబుర్ల కింద చెప్పటంలా, ప్రామాణికంగా చెబుతున్నాను. అంటే అంతవరకే నీ దర్శన యోగ్యత. అందుకని శివుడే ఆ రూపంలో ఏం చెబుతాడు, వీళ్ళ రూపంలో, అర్చకుల రూపంలో దర్శనమైంది కదా, ఇక వెళ్ళు అంటాడు. అప్పుడు వెళ్ళిపోతే మనకి సంపూర్ణ ఫలితం వస్తుంది. అప్పుడు మనం మొండికేసి ఇంకొక నిమిషం అని ఉన్నాం అనుకోండి, వాళ్ళు కోపగించి బయటికి గంటితే అంతవరకు మీరు చేసిన దర్శనం పుణ్యమంతా శూన్యమవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి. అందుకని అర్చక సాక్షాత్ శివ అన్నారు. అర్చకుడు అంటే సాక్షాత్ శివుడు. అది దుర్వాసుడికి తెలుసు కాబట్టే వాళ్ళు నుదురు పెట్టు అంటే పెట్టాడు, నీళ్లు పొయ్యి అంటే పోశాడు, విభూతి పులుమంటే పులిమాడు, పత్రి పెట్టంటే పెట్టాడు, ఈ పత్రి తీసి నందీశ్వరుడి మీద పెట్టంటే పెట్టాడు. ఇలా పెట్టిన తర్వాత అక్కడ ఆ విభూతి అంతా నుదుటికి బాగా అంటుకుంది. ఈ విభూతి తడిగా ఉన్నప్పుడు బాగా అంటుకుంటుంది కదా, అంటుకున్న తర్వాత మీరు ఇలా ఇల్లానండి కొంచెం రజనం రాలుతుంది. అలాంటి విభూతితో ఇక ఇప్పుడు నేను కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడి దర్శనం చేసుకుంటాను, భూలోక కైలాసం చూశాను, అసలు కైలాసానికి వెళ్ళే అవకాశం వచ్చింది అని వాళ్ళకి చెప్పి బయలుదేరాడు. దారిలో నరకం గుండా ప్రయాణం చెయ్యాలి. దేవీ భాగవతంలో కూడా విభూతి మహిమ ఏకాదశ స్కంధంలో ఉంటుంది. మీకు వీలుంటే ఎప్పుడైనా ఒకసారి చదవండి. ఈయన స్వర్గానికి ఆ తర్వాత కైలాసానికి వెళ్ళాలి. దారిలో వరుసగా నరకం, నరకం దాటాక స్వర్గం, స్వర్గం దాటాక ఇంకా బ్రహ్మలోకం, ఇవన్నీ దాటి చిట్ట చివరికి ఎప్పటికో కైలాసానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే తప్పదుగా ఈ రూట్లన్నీ దాటుకుంటూ ముందుగా నరకం తగిలింది. నరకం దాటి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈలోపు నరకగుండం దగ్గర పెద్ద పెద్ద శబ్దాలు, భయంకరమైన శబ్దాలు వినబడ్డాయి. చచ్చిపోతున్నాం బావోయ్, రక్ష రక్ష, రక్షించండోయ్, కొట్టకండోయ్ అని అరుపులు వినపడుతున్నాయి. బతికున్న రోజుల్లో మహాపాపాలు చేశాం, ఆ పాపాల నుంచి మమ్మల్ని కాపాడేవాడు ఎవడు లేడా, ఎందుకు చేశావురా బాబు పాపాలన్నారు కొంతమంది. పద్మాకర్ గారు పురాణం 3 రోజులు శ్రీశైలంలో జరిగితే వినలేదు, ఆ పాప ఇప్పుడు అనుభవిస్తున్నాం అని ఏడుస్తున్నారు కొంతమంది. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అరుస్తూ ఉంటే ఈ అరుపులేమిటి, దెబ్బలేమిటి అని ఆయన కుతూహలంగా చూశాడు. అదొక పెద్ద నరకకుండం, 64 యోజనముల వెడల్పున్నదేకంగా. యోజనమంటే 8 మైళ్ళు, 64 × 8 × 2 అయితే 64 చదరపు మైళ్ళ, 64 చదరపు యోజనముల విస్తీర్ణం అన్నమాట. అంత విశాలమైన కుండం అది. ఆ కుండంలో నుంచి ఈ ఏడుపులు శబ్దాలు వినపడుతున్నాయి. ఈయన బాగా కుండంలోకి తొంగి చూశాడు. గోడెక్కి మరీని, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుందిగా ప్రహరీ గోడ, ఆ గోడెక్కి చూశాడు. అది కుంభీపాకము అనే ఒక నరకం. కుంభీపాకం అంటే ఏమిటో బహుశా మీరు ఇప్పుడు చూడలేదు, దైవానుగ్రహం వల్ల మీకెవరికి ఆ కష్టం కలగకుండా ఉండుగాక. చూసే అవకాశం మీకు ఉండదులండి. ఇక్కడ పరమేశ్వరుడి యొక్క విభూతి పెట్టుకున్నాక మీకెందుకు ఉంటుంది? అక్కడ 8 మైళ్ళు వెడల్పు ఉండి 8 మైళ్ళు పొడుగు ఉండే పెద్ద పొయ్యి పెడతారు, గాడి పొయ్యి. ఆ పొయ్యిలో కింద కట్టెలు పెట్టి, మంట పెట్టి, దానిమీద 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన పెద్ద ఇనప కుండలు పెడతారు. కుండ, ఇనప కుండ, అది కూడా మట్టి కుండ కాదు, పెద్ద కుంభం. కుంభము అంటే సంస్కృతంలో, తెలుగులో కుండ. అంతంత పెద్ద పెద్ద ఇనుప కుండల కింద కట్టెలు పెట్టి, మంట పెట్టి కాల్చి ఆ కుండ నిండా నూనె పోస్తారు. నూనె, మంచి నూనె. ఆ నూనె ఈ మంటలకి కళ్ళపెళ్ళ 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 మరిగిపోతూ ఉంటుంది. అందులో ఈ పాపాత్ముల్ని పట్టుకెళ్ళి వేసేస్తారు. సాయంత్రం పూట చూసారా, అమ్మవారికి అప్పుడప్పుడు బూరెలు పోసినప్పుడు, అయ్యవారికి గారెలు వేసినట్టు, ఆ కొన్ని చోట్ల వీధుల్లో చల్ల పుడుకులు బజ్జీలు వేయిస్తారే, అలా ఈ పాపాత్ముల్ని అందులో వేసేసి ఇలా మూకుడుతో పైకెత్తి వేయిస్తూ ఉంటారన్నమాట. ఎవరికి ఈ పాపాలు? తల్లిదండ్రుల్ని శిక్షించేవాళ్ళు, పురాణాలని పట్టించుకొని వాళ్ళు, శివనిందా పరులు. శివుణ్ణి తిట్టారంటే పొరపాటు కూడా శివుణ్ణి ఏ వంకతో దూషణ చేసినా, అందుకే శివాలయానికి వెళ్ళకపోయినా, తెలుసో తెలియకో శివనింద చేసినా, అటువంటి పాపాత్ములందరూ ఆ కుండల్లో పుణుకులు వేగినట్టుగా, బజ్జీలు వేగినట్టుగా వేగిపోతారు. అందులో మైసూరు బజ్జీలు అని ఉంటాయి, చాలా ఎర్రగా వేయిస్తారు, అలా వేయిస్తారు వీళ్ళని. మళ్ళీ మనకు అనుమానం, ఏమండి వేగితే వాళ్ళు చచ్చిపోరానని. వాళ్ళు ఆల్రెడీ చచ్చి అక్కడికి వెళ్ళారు. వీళ్ళని, ఈ చచ్చిపోయిన వాళ్ళ ప్రాణాలని యాతనా శరీరము అని ఒక శరీరంలో ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరం నల్లగా పొట్టిగా 4 నుంచి 5 అడుగుల మధ్యలో ఉంటుంది ఆ శరీరం. ఆ నల్లని లావుగా ఉన్న శరీరంలో ఈ ఆత్మని ప్రవేశపెడతారు, ఈ పాపాత్ముడి ఆత్మని. ఈ శరీరానికి చావు ఉండదు, యాతన మాత్రమే ఉంటుంది. అనగా మనం కుండలో వేయిస్తే వాడు వేగిపోతాడు, బాధ కలుగుతుంది, మళ్ళీ మామూలుగా అయిపోతాడు. మళ్ళీ వేయిస్తారు, మళ్ళీ ఏడుస్తాడు ఉడికిపోయి, మళ్ళీ పైకి దిగానే రూపం యథాతథంగా అయిపోతుంది. మరణము లేకుండా బాధ మాత్రమే ఉండి వేగిపోయి కూడా తిరిగి యథారూపం పొందుతాడు గనుక ఆ శరీరమునకు యాతనా శరీరము అని పేరు అనమాట. అది అక్కడున్న ఇబ్బంది. నరకం అంటే నిజంగా చచ్చే చావు అంటే అది. చావడు బ్రతకడు, చావడు బ్రతకడు. ఒక్కొక్క పాపానికి 1000 ఏళ్ళు, 5000 ఏళ్ళు, 10000 ఏళ్ళు కూడా అనుభవించిన వాళ్ళు ఉన్నారు శిక్షలు. అటువంటి వాళ్ళు అందులో వేగిపోతూ, అయ్యో బతికున్న రోజుల్లో తల్లిదండ్రులను తిట్టాం కుట్టాం, ఆ పాపం అనుభవిస్తున్నామని కొంతమంది, శివుడి దగ్గరికి వెళ్ళలేదు విభూతి పెట్టుకోలేదని ఏడుస్తున్న వాళ్ళు కొంతమంది, గోవుల్ని హింసించామని ఏడుస్తున్న వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా చేసిన పాపాలు తలుచుకుని గిజగిజలాడి మాడిపోతున్నారు. దుర్వాసుడికి కూడా ఒక క్షణకాలం ఆ నరక కుండంలో కొత్త కొత్త ఉడికిపోతూ వేగిపోతూ ఉన్న వాళ్ళని చూడగానే శరీరం వణికిందిట, అంతటి వాడు కూడా భయపడ్డాడు ఆ నరకాన్ని చూసి. దాన్ని బట్టి ఆలోచించండి ఎంత భయంకరమో ఆ నరకం. ఆ భయంతో ఆశ్చర్యంతో తలక ఇలా ఊపాడు, శిరకంపం అంటాం, ఇలా తలక ఒక్కసారి ఊపాడు. అలా ఊపాడు, అప్పుడు జరిగిందో తమాషా, మొత్తం కుంభీపాక నరకం అంతా మారిపోయింది. ఆశ్చర్యకరం, కొండలు లేవు, కట్టెలు లేవు, పొయ్యి లేదు, వేగిపోతున్నటువంటి వాళ్ళ ఆర్తనాదాలు పోయాయి. ఆ మొత్తం నరకం అంతా మంచి తెల్లగన్నేరు చెట్లతోటి, తామర పువ్వుల కొలనులతోటి, తర్వాత రకరకాలైన పూల చోటలతోటి, ఓ రకరకాల ఉద్యానవనాలతోటి, వీటితోటి ఆహ్లాదకరంగా మారిపోయింది. ఒక నందనవనంలాగా, కుబేరుడి వనం, చైత్రవనంలాగా మారిపోయింది. అందులో ఉన్న యాతనా శరీరంలో ఉన్న పాపాత్ముల శరీరాలు అందంగా నల్లని ఒత్తైన జుట్టుతో దివ్య శరీరాలుగా మారిపోయాయి. అంటే బాధపడుతున్న వాళ్ళంతా ఒక క్షణంలో స్వర్గానికి వెళ్ళిపోయినట్టు అయింది. కుండమే స్వర్గం అయిపోయింది వాళ్ళకి. పాపాత్ముల పాపాలు పోయాయి, బాధలు పోయాయి, నరకం స్వర్గం అయ్యింది. దాంతో ఈ శిక్షలు వేస్తున్న యమకింకరులు కంగారు పడ్డారు. హఠాత్తుగా కుంభీపాక నరకం మరొక కొత్త స్వర్గంగా మారిపోయింది, కారణమేమిటి, ఏదో జరిగింది ఇక్కడ, యముడికి తెలిస్తే తిడతాడేమో అని పరుగు పరుగున వెళ్ళి, యమధర్మరాజా యమధర్మరాజా, చాలా చిత్రంగా ఉంది, కొంతమంది పాపాత్ముల్ని కుంభీపాక నరకంలో శిక్షలకి గురి చేస్తున్నాం మేము. ఇంతలో ఏం జరిగిందో తెలియదు, కుంభీపాకం కాస్త నందనవనంగా మారిపోయింది, స్వర్గం అయిపోయింది, మా తప్పేమీ లేదు అన్నారు వాళ్ళు. వెంటనే యముడు ఆశ్చర్యపోయి తానే స్వయంగా వచ్చాడు. ఆయనకి ఏమి అర్థం కాల, సరిగ్గా ఆ సమయానికి వీణ వాయించుకుంటూ టింగ్ టింగ్ అని నారదుడు వచ్చాడు. ఈయనక అమ్మయ్య సమయానికి దొరికాడరా బాబు నారదుడు అనుకుని ఆయనకి నమస్కరించి, మహాత్మా, నారద మహర్షి, ఈ కుంభీపాకం హఠాత్తుగా స్వర్గం అయ్యింది, కారణమేమిటో తెలియక సతమతం అవుతున్నాం, విషయం మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి, అందుకే వచ్చాను నేను, ఇదంతా విభూతి మహిమ. ఈ దుర్వాస మహర్షి శ్రీశైలం వెళ్ళాడు, అక్కడ శివలింగం మీద తల పెట్టాడు, అక్కడున్న విభూతి ఈయన నుదుటికి అంటుకుంది, ఆ విభూతి బాగా నుదుటికి పట్టేసింది, ఆ విభూతితో ఉన్న నుదురుతో ఈ నరకానికి వచ్చాడు. నరకకొండంలో ఉన్న పాపాత్ముల పాపాలు వాళ్ళ యాతనలు చూచి వణికి తల ఊపాడు. ఊపగానే ఈ నుదుటి మీద ఉన్న విభూతి కొంత రాలి అందులో పడింది, ఆ విభూతి కాస్త రాలి అందులో పడ్డంతో మొత్తం నరకకొండం కాస్త నందనవనంగా, చైత్రవనంగా, స్వర్గంగా మారిపోయింది. ఇదయ్యా విభూతి మహిమ అన్నాడు ఆయన. ఆశ్చర్యపోయాడు యముడు, అయ్యబాబోయ్, భూలోకంలో ఎక్కడో జ్యోతిర్లింగం దగ్గరకు ఆయన వెళ్ళడం ఏమిటి, మనస్సు కోతి, ఈ కోతి నిలకడగా ఉండడం కోసమని జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళాడు, ఇంత విభూతి పూసుకున్నాడు, మళ్ళీ అందులో ఇంత ఇక్కడ పారేశాడు, ఆ మాత్రానికి నరకకొండం స్వర్గం అయిపోయింది, ఇదన్నమాట విభూతి మహిమ. కాబట్టి ఇక మీదట విభూతి ధరించిన వాళ్ళు ఎవరిని నరకం విజిట్ చేయడానికి మాత్రం తీసుకెళ్ళొద్దన్నట్ట, ఈ లేకపోతే శిక్షలు పోతాయి, ఈ పాపాత్ములంతా గొప్పవాళ్ళు అయిపోతారు. మీకు విభూతి మహిమ అనే పేరుతో దేవీ భాగవతంలో కూడా ఉంది, ఇది శివపురాణంలోనే కాకుండా. చిటికెడు విభూతి నుదుటి నుంచి రాలితేనే యమకొండం, నరకకొండం, కుంభీపాకం స్వర్గం అయ్యిందంటే, అనుదినము భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడి విభూతి కాస్త పట్టుకెళ్ళి మనం పూసుకుని తిరిగితే మనకి జీవితంలో నరకం వస్తుందా? చాలామందికి అనుమానం, ఏమండి గుళ్ళోకి వస్తే ఇక్కడ విభూతి బలాత్కారంగా పూస్తున్నారు, అది పూసుకోకపోతే ఏమైనా నష్టమానని. ఓరి పిచ్చివాడా, నువ్వు ఎప్పుడు శరీరం విడిచిపెడతావో నీకు తెలియదురా అని శంకరాచార్యులు వారు ఒక ముక్క చెప్పాడు, నీ మృత్యువు నీ పక్కనే ఉంటుంది. ఇవాళ మనం రాత్రి పడుకుని నిద్రపోయాం, తెల్లవారు లేచి తిరుగుతామో లేదో మనకు తెలుసునా? లేదా ఇక్కడ నుంచి ఇంకో చోటకి ప్రయాణమై వెళ్ళాం, మళ్ళీ తిరిగి ఇంటికి వెడతామో లేదో మనకు తెలుసునా? హాయిగా ఇంటికి వెళ్ళి వచ్చేస్తామండి అని ఫోన్ చేసి లీవ్ పెట్టి ఉద్యోగానికి వెళ్ళిన వాడు ఇక మళ్ళీ లేదు, లాంగ్ లీవ్ అయిపోయాడు. అలాంటి వాళ్ళని చూడడంలో మనం యాత్ర కోసం వచ్చాక కళ్ళు తిరిగి పడిపోయి ఏ అప్పుల ఆసుపత్రిలో చేరుతామో మనకు తెలుసునా? అక్కడి నుంచి మళ్ళీ దైవానుగ్రహం ఉంటే ఇంటికి వస్తాము, లేకపోతే ఏమవుతామో తెలియదు కదా. అదే మీకు నిరంతరం విభూతి ఉందనుకుందాం. విభూతి ఉంటే ఒకటి, అపమృత్యు భయం నాస్తి, అపమృత్యు భయం లేదు, దుర్మరణం రాదు. రెండవది, శరీరం ఎవరికైనా విడిచిపెట్టక తప్పదు. ఇవాళ కాకపోతే రేపైనా నూరేళ్లకైనా మానవుడికి ఎవరికైనా మరణం తప్పదు. ఈ విభూతి పూసుకుని ఉండగా శరీరం విడిచిపెడితే మనం ఎన్ని పాపాలు చేసినా భాగ్యవశాత్తు నరకానికి వెళ్లకుండా ఈ విభూతి ప్రభావంతో వాడు హాయిగా దివ్యలోకాలకు వెడతాడు. అందుకని నిరంతరం విభూతి పెట్టుకోవాలి. ఈ వంకతో గుళ్ళోకి వచ్చేవాడికి అలవాటు చేస్తే మీరు 3 రోజులు ఇలా పూయించుకున్నాక ఇంటికి వెళ్ళాక మీకు తెలియకుండానే మీ చేతులు విభూతి దగ్గరికి ఎడతాయి, నుదుటికి రాసుకుంటారు. ఎందుకు చెబుతున్నానంటే, నా భక్తులు ఇవాళ పొద్దుట కొంతమంది వచ్చారు ప్రవచనం దగ్గరికి. వచ్చి 2 రోజులు పొద్దుట అక్కడికి వెళ్ళగానే గుడి ప్రాంగణంలో అక్కడ ఒక అధికారి మా కోసం ఒక కుర్రవాడిని పెట్టారండి, ఆ కుర్రవాడు నుదుటి విభూతి పూసాడండి. ఇవాళ 3వ రోజు పొద్దున మేము గుళ్ళోకి వెళ్ళకపోయినా మాకు తెలియకుండానే విభూతి రాసుకోవాలని అనిపించింది, అలవాటైపోయిందండ. అంటే ఒక 2 రోజులు గుళ్ళోకి వెళ్ళగానే విభూతి పెట్టడం ఒక కుర్రాడు అలవాటు చేశాడు. అక్కడ ఎవరినో మీరు ఒక కుర్రవాడిని పెట్టారు, వాడు పూస్తున్నాడు. ఇప్పుడు 3వ రోజు అక్కడికి వెళ్ళకపోయినా చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయట. ఈ అలవాటు శాశ్వతం అయ్యిందంటే అప్పుడు మనకి తెలుసో తెలియకో చేసిన అనేక ఘోర పాపాలన్నీ నశిస్తాయి. మహాయోగం అది. అసలు మంచి అలవాట్లు చేసుకోవాలి ఆ వంకతోటి. చిటికెడు విభూతి మానవుడికి సకల రోగాలని నివారణ చేస్తుంది. అందుకే నేను ఒకప్పుడు భసితౌషధి సకల రుంగ్ నివారణ అన్నాను ఈశ్వరుణ్ణి. భసితం ఒక గొప్ప ఔషధి, దానితో మా భవరోగాలన్నీ తొలగిస్తావు అని. చాలామందికి ఇందాక ప్రారంభంలో చెప్పాను, మనస్సు నిలకడగా ఉండడం కొంచెం కష్టము అని. దానికి కూడా ఈ విభూతి ఉపయోగపడుతుంది. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరిలో శివుడితో ఒక మొర పెట్టుకున్నాడు ఆ మహానుభావుడు. కపాలిల్ భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యాబద్ధ్వా భవ భవదధీనం కురు విభో. స్వామి, నువ్వు కపాలివి, చేతిలో ఎప్పుడూ భిక్షాపాత్రగా పుర్రిని ధరిస్తూ ఉంటావు. చేతిలో భిక్షాపాత్ర పుచ్చుకొని భిక్షాందేహి అని అమ్మవారి దగ్గరకు కూడా పెడతావు. అంటే నువ్వు ఆది భిక్షువువి. అందుకే కపాలిన్ భిక్షో అంటే ఓ భిక్షువా, ఓ భిక్షుకుడా, యాచనతో బతికేవాడా. ఓ చిన్న ఉపకారం చేయవయ్యా నాకన్నాడు శివుణ్ణి. ఏమిటిట, నువ్వు రోజు భిక్షాపాత్ర పుచ్చుకొని భిక్షాందేహి అని పెడుతూ ఉంటావు కదా, ఆ వెళ్ళేటప్పుడు ఒట్టినే వెడితే నీకెవరూ భిక్ష వెయ్యరు. అందుకని సాధారణంగా భిక్షుకులు ఏం చేస్తారు, యాచనకి వెడితే వెయ్యడం లేదని యాచనలో భిక్ష పొందడం కోసం కొన్ని తెలివితేటలు ఉపయోగిస్తారు. ఈ పైన తిరుగుతుంటాయి అప్పుడప్పుడు కోతులు, ఆ కోతుల్లో ఒకదాన్ని పట్టుకుని దాని మెడకి తాడేసి ఆ కోతిని కూడా తీసుకెళ్ళి దూకు అంటే ఒక కడ్డీలోంచి దూకుతూ ఉంటుంది రింగులోంచి, దండం పెట్టు అంటే దండం పెడుతుంది. ఈ కోతిని ఆడించాడనుకోండి భిక్షుకుడు, ఎదురుగుండా ఉన్నవాడు సంతోషపడిపోయి ఇంత భిక్షేస్తాడు. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంటికి వెడితే ఆ పిల్లలు ఆ కోతి కోసమైనా బయటకు వస్తారు, దాంతో వాళ్ళ అమ్మ ఏదో 2 మెతుకులు వేస్తుంది. ఈ విధంగా కోతి ఒకదాన్ని నీ కూడా పట్టుకెళ్ళి నువ్వు ఆడించావనుకో నీకు భిక్ష లభిస్తుంది. అదేదో బయట కోతి వద్దు, శ్రీశైలారణ్యాల్లో ఉన్న కోతుల్ని వదిలి, నా దగ్గర ఒక కోతి ఉంది, ఈ కోతిని నీతో పట్టుకెళ్ళు. ఆ కోతి మామూలు కోతి కాదు, నా హృదయం అన్నాడు. కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం. నా మనస్సు అని ఒక కోతి ఉన్నది, ఈ మనస్సు అనే కోతి చాలా చపలమైనది, ఇక్కడే ఉంటుంది మళ్ళీ పారిపోతుంది. కోతి ఎక్కడ ఒక క్షణం నిలకడగా ఉంటుందా, ఉండదు. అలాగే మన మనస్సులు కూడా అంతే, ఎదురుగుండా కూర్చున్నట్టే కూర్చుని సెల్ ఫోన్ ఇంట్లో వదిలేసి వచ్చానా లేదా, జేబులో పెట్టుకొచ్చానా లేదా, లేదా వచ్చేటప్పుడు రూముకి తాళం వేశానా లేదా, వెళ్ళేటప్పుడు ప్రసాదం నాకు దొరుకుతుందా లేదా, దిక్కుమాలిన ఆలోచనలన్నీ ఇక్కడ కూర్చున్నప్పుడు వస్తాయి. అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లేదు అండి, అలా వచ్చే వాళ్ళ గురించి చెప్పాను. సహజంగా మానవుడికి ఒక్క క్షణం నిలకడగా ఉంటుందా మనస్సు, చాలా కష్టం. నా మనస్సు అనే ఈ కోతి ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఓ చోట దేని మీద లగ్నం అయ్యి ఉండదు, ఆఖరికి అర్చన చేస్తూ ఉంటే అర్చన మీద కూడా లగ్నం అవడంలా. అందువల్ల నువ్వేం చేస్తావు, ఈ మనస్సు అనే కోతిని భక్తి అనే తాడుతో బంధించి నీ కూడా తిప్పుకున్నావనుకో నీకు భిక్ష లభిస్తుంది. నీ కూడా ఉండడం వల్ల నేను అటు ఇటు తిరగకుండా నీ వెంట ఉంటాను, ఇది లాభం నాకు నీకు లాభం అని ఎంత చమత్కారంగా చెప్పాడు. అంటే స్వామి, నువ్వు భక్తి అనే భిక్షని స్వీకరిస్తావు, మహానుభావుడివి, అన్నీ ఉండి కూడా ఏమీ లేని సామాన్యుడిలాగా అహంకారం విడిచిపెట్టి యాచరకెడతావు, మా మనస్సుల్ని నీ కూడా వెంట పెట్టి తిప్పుకో అని శంకరాచార్యులు వారు అత్యద్భుతమైన కవిత్వ రూపంలో ఒక సందేశం ఇచ్చాడు. ఇలా మనస్సు నిరంతరం ఆయన కూడా ఉండాలంటే దానికి అత్యంత సాధన, లౌకిక సాధన కూడా ఈ విభూతి. ఆపాదమస్తకం విభూతి పూసుకుంటే అగ్ని రితి భస్మ, వాయురితి భస్మ ఇలా మంత్రం చెప్పుకుని విభూతి పూసుకున్నా, లేదా ఓం త్ర్యంబకం విజామహి అనే మంత్రంతో విభూతి పూసుకున్నా, ఏమీ చేతకపోయినా నమశివాయ అనుకుంటూ విభూతి పూసుకున్నా, ఆఖరికి ఆ నమశివాయ కూడా అనలేకపోతున్నామండి, నోరు తిరగట్లేదు అన్నవాడు శివశివ అన్నా పర్వాలా. ఒక ఆయన ఉండేవాడు, శివ శివ అనుకోమంటే అనలేక నోరు తిరిగేది కాదు, తెగ తినేసి మాంస ముక్కలు బాగాను ఆ నాలుగు ఇంత బండబారిపోయింది పాపం, అందువల్ల ఏమైపోయింది చివ చివ అనేవాడు. అలా అన్నవాడిని కూడా అనుగ్రహించాడు శివుడు, అది ఆశ్చర్యం. ఆయనకి కావలసింది నామస్మరణ, అలాగని మీరు తిట్టకండి. అలా చేస్తే కూడా అనుగ్రహిస్తాడన్నామని మీరు అలా చేయమని కాదు, నేను ఇన్ని నీళ్లు శివుడి మీద చల్లితే ఆ మాత్రానికి సంతోషిస్తాడన్నామని నిజంగా జలమనే వెళ్ళి అభిషేకమే చెయ్యండి, పొరపాటున నీళ్లు ఆయన మీద పడితే కూడా అంత సులభముగా ఆయన అనుగ్రహిస్తాడు అని అంతరార్థం అక్కడ. అలాగే చివచివ అన్నాడు ఒకడు శివశివ అనలేక అయినా అనుగ్రహించాడంటే ఓహో రేపటి నుంచి శివశివ అని చివచివ అనాలని తిట్టాలేమో అనుకుంటారేమో లేనిపోను గొడవ. అలాంటి వాడిని కూడా అనుగ్రహించేంత కరుణాశంకరుడు ఆయన, అది ఆయన గొప్పతనం. అటువంటి మహానుభావుడు పరమ కరుణాస్వరూపుడు ఈ విభూతి ఎలా పూసుకున్నా వాడని అనుగ్రహిస్తాడు. చిటికెడు విభూతికి చాలు, మనం హరవిలాసంలో శివుడి యొక్క భక్తుల చరిత్రలు ఎంతో బాగా చదువుకున్నాం, విన్నారు మీరు కూడా. అందులో చిరుతొండనంబి కొడుకు సిరియాళ్ళుడు స్పృహ తప్పి పడిపోయాడు, పడిపోగానే వాళ్ళ గురువుగారు పరుగు పరుగును వచ్చి ఎంత విభూతి పెట్టాట, కుర్రవాడు వాడు ఆరేళ్ల కుర్రవాడు, ఆ కుర్రవాడు స్పృహ తప్పి పడిపోయాడు, అది కూడా శివానుగ్రహం అనుకోండి. అప్పుడు గురువుగారు వీడు పడిపోయాడరా, మూర్చి వచ్చింది, నోట్లో నొరగలు వస్తున్నాయి, వీడిని ఎలా రక్షించాలి, ఇప్పుడు వైద్యుణ్ణి పిలిచి మందు వేసినంత మాత్రం చేత బతికేటట్లు లేడు, ఇప్పుడు వీడిని రక్షించేది ఒకటే మంత్రం అని టక్కన పక్కనున్న ఇంత భస్మం వాడు నుదుట పూసి ఇంత నోట్లో వేశాడు, టక్కన కూర్చున్నాడు వాడు. అక్కడ రాస్తాడు శ్రీనాథుడు, భస్మమే కదా భస్మమే భక్తులకు కదా ప్రాణరక్ష, భక్తులకి భస్మమే ప్రాణరక్ష, ఇంత భస్మం భక్తులకి ఇలా ఇచ్చామంటే అది వాడి ప్రాణాలని పంచప్రాణాలని రక్షిస్తుంది అన్నాడు. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి లింగము భస్మము రుద్రాక్ష, ఒకదాన్ని మించి ఒకటి. ఒకప్పుడు ఈశ్వరుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడం కోసం హిమాలయ పర్వతాలలో 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. శివపురాణంలో మనకి పార్వతీఖండంలో చెప్పారు సుస్పష్టంగా, పార్వతీదేవి కోసం ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ తపస్సు చేశాక హఠాత్తుగా లోకంలో ఉన్నటువంటి మానవులందరూ రక్షించు రక్షించు, నువ్వు తపస్సులో ఉన్నావు, నువ్వు మమ్మల్ని చూడకపోతే నీ పవిత్రమైన చూపులు మా మీద పడకపోతే మాకు ప్రాణవాయువు ఆడడం లేదు, మేము గిజగిజలాడిపోతున్నాం, ఈశ్వరుడు ఏకధాటిగా కళ్ళు మూసుకుంటే మేమెలా బతుకుతాం, నీ దివ్య దృష్టిని మా మీద ప్రసరించి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు వెంటనే ఈశ్వరుడు ఏం చేశాడు, అలా కళ్ళు విప్పాడు. ఆయన కళ్ళు విప్పగానే ఇన్నేళ్ళు కళ్ళు మూసుకున్నాడు కదా యోగాభ్యాసంతో, హఠాత్తుగా కళ్ళు విప్పగానే ఆ కళ్ళల్లోంచి నీటి బిందువులు బయటకొచ్చి నేల మీద పడ్డాయి. అదిగో ఆ నీటి బిందువుల నుంచి పుట్టినవే రుద్రాక్షలు, ఇది మనకి శివపురాణం చెబుతున్నది. ఆయన కంటి నీటి బిందువులు భూమి మీద పడి 14 రకాలైనటువంటి వృక్షజాతులుగా రుద్రాక్షలుగా ఆవిర్భవించాయి. ఆ రుద్రాక్షలు ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి ఇలాగ పంచముఖి ఉన్నాయి. ఈ రుద్రాక్షల్లో ఒక్కటైనా హరహర మహాదేవ శంభో శంకర అంటూ నిత్యం స్మరిస్తూ మెడలో వేసుకుంటే చాలు, వాడి శరీరం అంతా ఈశ్వర స్వరూపం అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ చాలామందికి కొన్ని అనుమానాలు, ఏమండి రాత్రి పడుకునేటప్పుడు శరీరంలో లింగం ఉండకూడదట లేకపోతే రుద్రాక్షం ఉండకూడదట అని ఎక్కడా మాట చెప్పలా. విజ్ఞేశ్వర సంహితలో శివపురాణంలో మన సందేహాలన్నీ నందీశ్వరుడు తీర్చాడు స్వయంగా. ఇంకా నందీశ్వరుడి కంటే మరి గొప్ప గురువు ఎవరు, శివుడి మంత్రం ఇచ్చేవాడు, శివుడి గురించి చెప్పేవాడు, నిత్యం ఈశ్వర సన్నిధానంలో ఉండేవాడు ఆ మహానుభావుడు. అందుకే నందీశ్వరుడికి ముందు నమస్కరించి లోపలికి వెడతాం మనం. ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద రూపంలో ఆ నందీశ్వరుడు కనపడగానే ఆయనకు ఒక నమస్కరించి అప్పుడు లోపలికి వెళ్ళాలి. అది ఈశ్వరుడి ఆజ్ఞ. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయకం పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఓ నందీశ్వర తుభ్యం నమః, అంటే నీ కొరకు నమస్కారం. ఓ నందీశ్వర, నీ కోసం నేను దండం పెడుతున్నాను, ఎందుకంటే నువ్వు సాంబానందప్రదాయక, సాంబుడికి ఆనందమిస్తున్నావు. ఆ ఈశ్వరుడికి నువ్వుంటే ఆనందం, నంది ఉంటే ఆయనకు ఆనందం, లేకపోతే ఆనందం ఉండదు కనుక. ఇప్పుడు మేము లోపలికి వెడుతున్నాం, ఆయన సేవ చేసుకోవాలి. ఆ పరమేశ్వరుడి సేవకి నీ అనుజ్ఞ మాకు కావాలి. అందుకని అనుజ్ఞాం, అనుజ్ఞను దాతుం, ఇవ్వడానికి అర్హసి, నువ్వే అర్హుడివి, నువ్వు మాకు అనుజ్ఞ ఇయ్యి అని అడుగుతున్నావు అనమాట. అప్పుడు ఆయన తల ఊపుతాడు, ఖచ్చితంగా ఊపుతాడు, అది మనకు తెలుస్తుంది. అప్పుడు మనం లోపలికి వెడుతున్నాం, ఆయన అనుగ్రహం పొంది తీరాలి. ఈశ్వరుడి మీద పెట్టిన బిల్వపత్రం కూడా బయటకు వచ్చి మళ్ళీ ఆయనకి ఎందుకు ఇస్తున్నామంటే, అంతటి ఈశ్వరుడి ఆ మాల్యాన్ని ధరించే శక్తి ఈ బోడి బుర్రకి లేదు, మనకి మళ్ళీ భరించే శక్తి ఆయన దగ్గరే ఉన్నది, అందుకే తిరిగి ఆయనకే సమర్పిస్తున్నాం, నీ వస్తువు నీకే ఇస్తున్నాము అంటూ. ఈయన ఈశ్వరుడు, ఆయన నందీశ్వరుడు, ఇద్దరికీ ఆ ఈశ్వర శబ్దం అందుకే వాడారు. అటువంటి మహానుభావుడు నందీశ్వరుడు, శిలాదుడు మొదలైనటువంటి ఋషులకి, సనక సనందనాథులకి విజ్జేశ్వర సంహితలో అనేక సందేహాలు తీర్చాడు. ధర్మ సందేహాలు ఎక్కువ తీరాలంటే విజ్జేశ్వర సంహిత చదవాలి. అందులో వాళ్ళు అడిగారు ఒక రోజున, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఈ నలుగురిని సనక సనందనాథులు అంటారు. వీరు బ్రహ్మ మానస పుత్రులు, ఎప్పుడు 8 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లల్లా ఉంటారు, అహంకారం ఉండదు వాళ్ళకి. వాళ్ళు వినయంగా నందికేశ్వరుడికి నమస్కరించి, స్వామి, ఈ భూలోకంలో ఎన్నో క్షేత్రాలకు వెళ్ళాం, రకరకాల ప్రశ్నలు ఉద్భవించాయి. కొంతమంది ఏమో ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదు అంటున్నారు, కొంతమంది విభూతి ఎప్పుడు పడితే అప్పుడు పూసుకోకూడదు అంటున్నారు, రాత్రి పడుకునేటప్పుడు రుద్రాక్షలు ధరించకూడదని కొందరు అంటున్నారు, ఈ శివలింగ ధారణ చేసేవాళ్ళు రాత్రిపూట తీసేయాలని కొందరు అంటున్నారు. ఈ అనుమానాలతో మాకు ఏం చేయాలో అర్థం అవడంలా, నువ్వు ఒక్కడివే ఈ సందేహాలు తీర్చగలిగేవాడివి, మా సందేహాలు తీర్చు అని అడిగారు. అప్పుడు శివపురాణంలో మొట్టమొదటి సంహితలో, విజ్జేశ్వర సంహితలో, అప్పుడు నందికేశ్వర వారు ఆ నలుగురిని శ్రోతలుగా చేసుకుని మనకి సందేహాలు తీర్చారు. నాయనలారా, మీ వంకతో అందరికీ సందేహాలు తీరుస్తున్నాను. సర్వకాల సర్వావస్థలలో శరీరం మీద 3 ఉండవచ్చు, ఒకటి లింగం, మరొకటి రుద్రాక్ష, మరొకటి విభూతి. రుద్రాక్షధారణాదేవ రుద్రోభవతి న సంశయ అన్నాడు అక్కడ. రుద్రాక్ష ధారణ చేస్తే వాడు రుద్రుడే, న సంశయ. ఒక్కసారి శివశివ అంటూ, లేదా ఒక శివగురువుని ఆశ్రయించి, ఒక మంచి సద్గురువుని ఆశ్రయించి మెడలో వేసుకుంటే, ఆ రోజు నుంచి ఆ రుద్రాక్ష మన శరీరములో ఒక అవయవము అన్నాడు. చెయ్యి మన శరీరంలో ఒక అవయవం, వేళ్ళు మన శరీరంలో ఒక అవయవం, కాలు మన శరీరంలో ఒక భాగం. రాత్రి పడుకునేటప్పుడు అడ్డం వచ్చిందని కాలు తీసి పక్కన పెడుతున్నావా? ఆలోచించండి ఒకసారి, అంటే ఏ డొక్కు కాలు పెట్టుకుంటే అది వేరే విషయం, కర్రకాలు పెట్టుకుంటే తీసేయచ్చు అది వేరే విషయం, కానీ ఈ కాళ్ళు తీసి పక్కన పెట్టగలవా? ఈ చెయ్యి తీసి పక్కన పెడతావా? రాత్రిపూట ఈ ముక్కు తీసి పక్కన పెడుతున్నావా? తలకాయ తీసి పక్కన పెడుతున్నావా? దెయ్యాల్లాగా పెట్టమే. అలాగే ఆ రోజు నుంచి రుద్రాక్ష ఒకసారి వేసుకుంటే అది నీ శరీరములో ఒక అంగం, ఒక భాగం. ఈ అవయవాన్ని రాత్రిపూట అందుకే తీయకూడదు, నువ్వు ఎలా ఉన్నా అది నీ శరీరంలో ఒక భాగం. అలాగే ఈ లింగధారణ కూడా ఇది సర్వకాల సర్వస్థల్లో ఉంచేసుకోవాలి, ఎందుకంటే ఏ సమయములో నీ శరీరము నుంచి నీ ప్రాణం బయటికి వెడుతుందో ఆ వెళ్ళినప్పుడు ఇది ఉంటే యమకింకర దర్శనం అవ్వదు. అసలు ఎవడు మన ఏం చేస్తాడండి చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే? చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయించాను, ఈ యముడు నన్నేం చేస్తాడన్నాడు ఆయన అంత ధైర్యంగా. మనం గట్టిగా ఆయన్ని పట్టుకుంటే యముడికి మనం భయపడక్కర్లా. నేను పాపం చేశానా, పక్కవాడికి ద్రోహం చేశానా, ఈ భయం నీకు అక్కర్లా. నిజంగా చిత్తశుద్ధితో వాడిని పట్టుకుంటే, విత్తశుద్ధితో కాదు చిత్తశుద్ధితో పట్టుకో. అందువల్ల సర్వకాల సర్వావస్థల్లో ఉంచుకోవచ్చు. ఆడవాళ్ళు విభూతి పెట్టుకోకూడదని కొంతమంది, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు అందరూ విభూతి ధరించాల్సిందే, అందరూ రుద్రాక్షలు వేసుకోవచ్చు, అందరూ శివలింగాన్ని ముట్టుకుని ఇంట్లో పెట్టి కూడా పూజించవచ్చు. ఏదో ధ్వజస్తంభం ఉన్న కొన్ని ఆలయాల్లో ప్రవేశార్హత లేని ఆలయాలను పక్కన పెట్టండి, ఇప్పుడు ఇక్కడ జ్యోతిర్లింగం ముట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు శుభ్రంగా సందేహం లేకుండా. అలాగే మీ ఇంట్లో మీరు శివలింగాన్ని కొని పెట్టుకెళ్ళి పూజించవచ్చు. దాన్ని నందీశ్వరుడు చెప్పిన శ్లోకం ఇప్పుడు మీకు చెబుతున్నా వినండి. ధర్మ సందేహాల్లో ఈ శ్లోకాన్ని నేను చాలాసార్లు ప్రామాణికంగా ఇచ్చాను. కిం బహూక్తే నమునయః స్త్రీణామపి తథాన్యతః. కిం బహూక్తే నమునయః స్త్రీణామపి తథా అన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ఓ ఋషులారా, కిం బహూక్తేన అన్నాడు. ఎందుకు ఇన్ని మాటలు? స్త్రీణాం అపి, ఆడువారికి కూడా. అపి అనే శబ్దం కూడా అని వేశాడు అక్కడ. ఆడవాళ్ళకి కూడా, ఒక్క ఆడవాళ్ళకి అంటే మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? అధికారోస్తి సర్వేషాం, సర్వేషాం అంటే అందరికీ. నేను శివుణ్ణి భక్తితో పూజిస్తానని నమ్మే ప్రతి జీవి, వాడు స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకుడైనా కులంతో మతంతో వర్ణంతో జాతితో భేదం లేకుండా ప్రతి ప్రాణి శివలింగార్చన చెయ్యడానికి అర్హుడే. అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే అన్నాడు. అందరికీ శివలింగార్చన చేయడానికి అధికారం ఉంది. కాబట్టి ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టి నిత్యం భక్తితో ఇన్ని నీళ్లు పొయ్యండి, ఇంత పత్రి వెయ్యండి, పెద్ద ఖర్చు కాదు. ఒక్కసారి రెండు చేతులు జోడించి నమస్కరించండి, అది ఖర్చు కాదు. రుద్రాక్ష ధారణ, విభూతి ధారణ, శివలింగాన్ని పెట్టుకుని నమస్కరించటం, ఆ శివుడికి నివేదన చేసి ఆ ఉచ్చిష్టం మనం తింటే మనం అప్పుడు ఉచ్చిష్టులమవుతాం. ఉత్తశిష్టుడు అనమాట, గొప్ప వ్యక్తి అవుతాడు వాడు. ఇవి చెయ్యకుండా ఆహారం తింటే అప్పుడు శవభక్షకాహ సర్వే భవంతి చా అన్నాడు. అప్పుడు మనం శివుడికి మనం వండింది పెట్టకుండా తింటే శవాలను తిన్న పాపం వస్తుంది. ఎవడో చచ్చిపడిపోయాడు, వాడి శవాన్ని పిక్కు తింటారా ఎవరైనా? అలా పిక్కు తినే మహానుభావుల్ని పక్కన పెట్టండి. మనం చూస్తూ చూస్తూ తినలేమని నా నమ్మకం. మీరు అసలు తినలేరేమో అనుకుంటున్నాను, అమాయకుండి కనుక నమ్మి. మనం ఇంటిలో వండిన పదార్థం ఆ పరమాత్ముడికి చూపించకుండా తింటే శవభక్షణ చేసిన మహాపాపం. నమస్కరించి నైవేద్యం పెడితే అది శివభక్షణ, పవిత్రమైన మంగళప్రదమైన అమృత ఉపమానమైన ఆహారం అవుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. రుద్రాక్ష యొక్క మహామహిమని పరమేశ్వరుడికి అప్పుడప్పుడు రుద్రాక్షలతో అభిషేకం చేసి కొన్ని కొన్ని దివ్యక్షేత్రాలు ఇలాంటి క్షేత్రాల్లో ఇస్తూ ఉంటారు. తప్పక దాన్ని కొనుక్కోండి, అదృష్టవశాత్తు దొరికితే స్వీకరించండి, కళ్ళకు అద్దుకోండి, మెళ్ళలో వేసుకోండి. దాని వల్ల వచ్చే లాభం ఏమిటో చెబుతాను. దేవీ భాగవతంలో ఏకాదశ ద్వాదశ స్కంధాలలో పూర్తిగా రుద్రమహిమే చెప్పారు. అందులో రుద్రుడు, విభూతి, రుద్రాక్ష. ఒకప్పటి మాట, ఏకావళి అని ఒక ఆవిడ ఉండేది, ఒక మంచి వేద పండితుడి భార్య. ఆ వేద పండితుడు ముసలాడు, ఈవిడ నవయౌవనంలో ఉండేది. ఈ ముసలాయన దగ్గరికి చాలామంది పిల్లలు వేద నేర్చుకోవడానికి, సంస్కృతం నేర్చుకోవడానికి వచ్చేవారు. ఈయనకి 60 ఏళ్ళు, ఈ అమ్మాయికేమో 25 ఏళ్ళు. దిక్మాలగుణం ఏంటంటే వార్ధక్యంలో పొడుచు పెళ్ళంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని అన్నిటికంటే ఏమని చెప్పారు అంటే వృద్ధస్య తరుణి విషం అని. ముసలివాడికి నవయౌవనంలో ఉన్న భార్య విషంలాగా భయంకరమైంది. వీడికి అనుమానం రోజు ఎవరు వస్తున్నారో ఏమిటోనని. ఆవిడ కూడా ఈ ముసలి మొగుడిని చూస్తూ కొంచెం అసహించుకుంటుంది. లౌకిక ప్రపంచంలో అందరి గురించి కాదు అది. ఈయన చాలా ఉత్తముడు, భార్యను చాలా నమ్మేవాడు. ఈవిడ కొంచెం వెకిలి మనిషి. ఆ గురువుగారి దగ్గర కొంతమంది శిష్యులు చేరారు వేదాలు అవి నేర్చుకోవడానికి. అందులో ఏకవీరుడు అని ఒకటి చేరాడు. వాడు చిన్నప్పటి నుంచి అవడానికి మంచి వంశంలో పుట్టాడు. ఉపనయనం అయిన దగ్గర నుంచి వాడికి అలవాట్లు వచ్చాయి. ఎలా వస్తాయో తెలియదండి. కొంతమందికి మంచి గోత్రాలలో మంచి వంశంలో కూడా పుడతారు. ఇంట్లో వాళ్ళందరూ పవిత్రంగా ఉంటారు. వీడికి చుట్ట బీడీ సిగరెట్టు తాగడం ఇవి వస్తాయి. ఇది పూర్వజన్మ యోగం అన్నమాట. మహాపాపం వల్ల ఈ వంశాల్లో పుట్టిన వాళ్ళకు కూడా వస్తాయట. అంత పూర్వం ఆ ఇంట్లో వాళ్ళు నిప్పు కూడా కడిగి ఇంట్లోకి తెచ్చుకునేవారు. వీళ్ళకి మాత్రం దరిద్రపు లక్షణాలు. వేదం చదువుకునేవాడు ఇంట్లో వాడేమో వెళ్ళి అది మానేసి లేనిపోని ఉద్యోగాలు చేస్తాడు. వేదం చదివేవాడు కొడుకు జోదం ఆడతాడు. రోజు హరహరా మహాదేవ అనే జపం చేసేవాడు కొడుకు ఒక్కొక్కసారి కర్మయోగం తాగుబోతవుతాడు. ఇవి యోగాలు. మంచి వేద పండితుల కొడుకైన ఏకవీరుడు అనేవాడికి చిన్నప్పటి నుంచి 8వ ఏట నుంచి రకరకాల వ్యసనాలు అలవాటు పడ్డాయి. తాగుడు కూడా అలవాటు పడింది. వీడు బాగుపడతాడేమో, ఊళ్ళో ఉన్న పెద్ద ముసలాయన గురువుగారు ఉన్నారు కదా, ఆయన దగ్గర చేరుద్దాం, ఆయన సహనంతో వీడికి పాఠం చెబుతాడు అని తల్లిదండ్రులు అక్కడ చేర్చారు. వీడు గురువుగారి దగ్గర చదువుకోవడానికి దిగాడు. ఆయన దగ్గర చదువుకోవడం పోయింది. అప్పటికి వీడి వయసు ఎంత చేసి ఓ 16 ఏళ్ళు వచ్చాయన్నమాట. ఆ వయస్సు నుంచి గురువుగారి పాఠశాలకి వచ్చిన మొదటి రోజే గురువుగారి పత్రిక మీద దృష్టి పడింది వీడికి. తక్కిన పిల్లల మీద లేదు, వాళ్ళతో కలిసి వేదం చదువుకునేవాడు కాదు. వాళ్ళంతా చక్కగా మహన్యాసం పోయి చదువుతూ ఉంటే, నమక జమకాలు చదువుతూ ఉంటే ఈయన గురువుగారి పత్రిక దగ్గరకు వచ్చి మీకు ఏమైనా సాయం కావాలా అండి అనేవాడు. చెప్పాక ఆవిడ కూడా అలాంటిదే, దొందు దొందే దొందప్ప, అందుకని అందరిని ఎవరై మీరు వెళ్ళి చదువుకోండి రాని వీడిని మాత్రం కూడా తిప్పుకునేది. మెల్లిగా ఈ ఇద్దరు లంపటలో పడిపోయారు, లౌల్యంలో పడిపోయారు. ఈ గురువుగారేమో పాపం పిల్లలకి పాఠం చెప్పడానికి, వల్లి వేయించడానికి, స్నానాలకి జపాలకి పోయినప్పుడల్లా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరిగేవారు. అన్నిటికంటే గురుద్రోహం నకారయేత్ అన్నారు. గురువుగారు చెప్పిన పని చేస్తేనే అది గురుద్రోహం కాదు, ఆ గురువుగారికే ద్రోహం చేసిన వాడు వీడు. అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయేత్. అన్నద్రోహం చెయ్యకు, అన్నం తిట్టకూడదు, అన్నం పెట్టిన వాడికి ఎప్పుడూ కూడా నువ్వు అపకారం చేయకు, పొరపాటు కూడా. నీకు ఏ రకంగా అయినా ఇంత భుక్తి కల్పించాడు అనుకోండి ఎవడన్నా, ఆ భుక్తి కలిగించిన వాడిని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. అన్నం పరబ్రహ్మస్వరూపం కనుక. అందుకే మాట వరసకింత ప్రసాదం పెట్టిన వాడిని కూడా 10 సార్లు గుర్తుకు తెచ్చుకోవాలట మనం. శుభ్రంగా అన్నం తిని బయటకు వచ్చాక ఆ పెట్టాళ్లే బోడి సాంబారు మెతుకు అన్నం బయటకు వచ్చి. ఇలాంటి పాపాత్ములకి ఇక ప్రాయశ్చిత్తం లేదు. భయపడకండి, ఇంత పూర్వం మేము చేసామండి కర్మగాలు మీ పురాణం విని ఇప్పుడు మాకు లేనిపోని భయం కలిగించారంటే, ఇప్పుడు పురాణం విన్నారు కాబట్టి ఆ పాపం పోయింది, కొత్త పాపం రేపటి నుంచి మళ్ళీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పురాణ శ్రవణం వల్ల లాభం ఏమిటంటే ఆనాటి వరకు చేసిన పాపాలు తప్పకపోతాయి, కొత్త పాపాలు మళ్ళీ చేసుకుంటే తప్ప. ఆ మాట కూడా స్కాంద పురాణంలో మానసోత్తరఖండంలో చెప్పారు. తెలుసో తెలియకో మానవులు నిరంతరం చేసిన మహాపాపములు పురాణ శ్రవణం వల్ల పోతాయి. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగంలో మానవులు తరించడానికి చాలా కష్టాలు పడవలసి వచ్చేది, వేల సంవత్సరాలు తపస్సులు యజ్ఞాలు చెయ్యవలసి వచ్చేది. కానీ కలియుగంలో మాత్రం ధర్మస్తు కేవలం ఒకే ఒక్క ధర్మం ఉన్నది, అదేమిటి? మీ ఇష్టం ఒక గంటో గంటన్నరో పావు గంటో పురాణం వినండి. శ్రద్ధగా భగవంతుని కథలు పురాణ రూపంలో పెద్దలు ఎవరైనా చెబుతూ ఉంటే వింటే మీ సకల దోషాలు పోతాయి, అన్ని శుభాలు కలుగుతాయి. పురాణ శ్రవణముల కంటే నృణాం నరులకు అపరహ ధర్మ నవిద్యతే, మరొక ధర్మం లేదు. ఎంత సులభం అది, కష్టపడి చదవక్కర్లా, వినటం చాలు. నా ఆ కష్టం ఏదో నేను పడతాను. నానా యాతనబడి పురాణాలు గ్రంథాలన్నీ తిరిగేసి ఏళ్ల తరబడి కృషి చేస్తే అందులో ఉన్నదాన్ని సారాంశంగా అందిస్తూ ఉంటే ఒక గంట వినండి, శ్రద్ధగా కూర్చుని క్యాసెట్ల రూపంలో వినండి, ఆ దెబ్బతో సకల దోషాలు పోతాయన్నాడు. అందువల్ల వీలున్నంత వరకు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం పురాణ శ్రవణం అధిక భాగం అన్నమాట. కాబట్టి మనం బెంగెట్టుకోవద్దు. ఏది ఏమైనప్పటికీ కూడా అన్నం పెట్టిన వాడిని తిట్టకూడదు, అన్నద్రోహం మొదటిది. రెండవది బ్రహ్మద్వేషం, ఇది ఇంకా పాపం, మనకి జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు గనక. ఇక మూడవది గురుద్రోహం నకారయేత్. ఎట్టి పరిస్థితులలో జ్ఞానం ఇచ్చేవాడు గురువు? అసలు గురువాక్యంతు కర్తవ్యం అన్నాడు. గురువుగారు చెబితే చెయ్యటమే, వాడు ఏం చెబితే అది శిలాశాసనం, మా గురువు కంటే మాకు మరొక దైవం లేడు అని చెప్పింది చెప్పినట్టు చెయ్యడం చాలు అని బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఉంది, మీకు చాలాసార్లు చూపించాను అది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకోవాలి. అటువంటి గురువుగారి భార్య తల్లితో సమానం, ఆవిడని పొందాడు వీడు. గురుతల్పగత పాపము అంటారన్నమాట, మహాపాపాల్లో అదొకటి, మహాపాతకాల్లో. పాపం ఆ గురువుగారు పిచ్చాడు ముసలాడు, ఆయనకేం తెలియదు. ఇది తల్లిదండ్రులకి తెలిసింది. ఒరే యాకవేరా, గురువుగారంటే ఎంత మహానుభావుడురా, అటువంటి వాడి భార్యతో సాంగత్యం మహాపాపం, నువ్వు చేసిన పాపం మాకు తెలిసింది. ఆ ముసలాయన పట్టించుకోవట్లేదు కానీ ఆయనకి కన్ను కనపడదు, చెవులు వినపట్టంలా, అందువల్ల ఆయనకేం తెలియటంలా, పక్కన ప్రళయం వచ్చినా అయినంత మాత్రం చేత నీ తప్పు తప్పు కాదనుకుంటున్నావా, మా వంశానికి చెడ్డ తెచ్చిపెట్టకు, నువ్వు ముప్పు తెచ్చుకోకు, ఆ పాపం విడిచిపెట్టు, ప్రాయశ్చిత్తం చేసుకో అన్నారు. దాంతో వీడికి మండిపోయింది. రోజు తప్పు తప్పు అంటున్నారు తల్లిదండ్రులని. ఒకరోజున రోకలి బండ పట్టుకొచ్చి తల్లిదండ్రులని నిద్రపోతున్న వాళ్ళ నెత్తి మీద కూడా చంపేశాడు. ఓ పక్కన గురుపత్ని సంగమం, మరో పక్కన మాతృహత్య పితృహత్య. వీళ్ళని రహస్యంగా ఇంట్లో పాతిపెట్టేశాడు. ఆ రోజుల్లో ఎంక్వైరీలు లేవు, ఏమీ లేవులండి. ఆ తర్వాత గురుపత్ని దగ్గరకు వచ్చి, ఏకావళి మా తల్లిదండ్రుల పీడ వదిలిపోయింది, ఇక హాయిగా తిరగచ్చన్నాడు. ఆవిడంది, మీ తల్లిదండ్రులు తెచ్చిన మా ముసలాయన ఇంట్లో ఉంటాడు రాత్రిపూట, ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది, వీడిని కూడా ఓ పెట్టు పెట్టేయండి. ఇద్దరిని చంపిన వాడికి మూడోది లెక్క ముచ్చటగా అదే రోకలి పంట పట్టుకొచ్చి నిద్రపోతున్న గురువు గారిని ఎత్తి మీద ఒడగొట్టాడు. కపాల మోక్షం అంటే ఇదన్నమాట చివరి పాలు. ఆయన కపాలం కూడా పగిలిపోయింది, ఆయన్ని పాతి పెట్టేశాడు. ఇంకా నిశ్చింత. దాంతో ఊళ్ళో ఒక అనుమానం వచ్చింది, వీడి తల్లిదండ్రులు కనపడటంలా గురువు గారు కనపడటం లేదు, వీడు ఏమన్నా చేశాడేమో కనుక్కుందాం అన్నారు. ఇది కర్ణాకర్ణిగా వీడికి తెలిసింది. ఓ ఏకావళి, మనం హత్యలు చేసిన విషయం బయటపడితే ప్రమాదం, రాజుగారికి తెలిస్తే మనకు ఉరిశిక్షేస్తాడు. ఎందుకు వచ్చింది? రాత్రికి రాత్రి ఇంట్లో ఉన్న నగలన్నీ మూట కట్టేసుకుని ఎక్కడికైనా పోదాం అని వెంటనే ఆవిడ నగలు, తన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల నగలు అన్నీ మూట కట్టుకుని ఈవిడిని వెంట పెట్టుకుని అర్ధరాత్రి వేళ ఆ నగరం విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో ఒక గుడిసి వేసి అక్కడ మకాం పెట్టాడు. ఇక స్వేచ్ఛ కదా, హాయిగా కళ్ళు తాగి ఆపై జోదం ఆడుకుంటూ అక్కడ ఈ డబ్బంతా ఖర్చు పెట్టుకుని తినేశాడు. ఎంతకాలం డబ్బు ఉంటుంది, ఈ డబ్బు ఖర్చు అయిపోయింది, ఇప్పుడు డబ్బు కావాలి. ఈ డబ్బు కోసం దోపిడీ మొదలెట్టాడు. ఆ దారి గుండా వెడుతున్నవాడు ఎవడు పెడితే వాడి బుర్ర మీద రామకీర్తన పాడించేయడం, బాధేయడం, చంపేయడం, డబ్బు దోచేయటం. డబ్బు దొరకనప్పుడు గోమాంస భక్షణ కూడా చేసేట చివరికి వాడు. పరాకష్ట పాపాలకి. కళ్ళు తాగాడు, గురుపత్నిని పొందాడు, గురువుని చంపాడు, తల్లిదండ్రులు చంపాడు, ఎంతోమంది మహానుభావులు అందులో సువర్ణ ఘంటా కంకణాలు వేసుకున్న వేద పండితులు అటు ఎడుతుంటే వాళ్ళని కూడా చంపాడు, బ్రహ్మహత్య చేశాడు. మీరంతా వేద పండితులు, ఆ రోజుల్లో అక్కడ లేరు కాబట్టి బతికిపోయారు నా పురాణం వినడానికి. ఉంటే వీళ్ళని వేసేసేవాడు, ఏం ఉంటేది పట్టుకుపడవేక. ఇలా పాపాలు చేసి కొంతకాలానికి ఏకావళి చచ్చిపోయింది రోగాలతో. ఆ కొద్ది రోజులకే బెంగ పెట్టుకుని వీడు అయ్యో అని ఏడ్చేట. ఎంత ఏడ్చాడో తెలుసా వాడు? అంత పూర్వం పెళ్ళాం పోయితే ఏడవల, ఈ గురువుగారు పోతే ఏడవల, తల్లిదండ్రులు పోతే పోవాలా, ఈ గురుపత్రి పోతే ఏడ్చాడు. ఎందుకంటే ఆవిడ అంత ప్రేమగా చూసింది, ఆవిడతో సాంగత్యంలో అనుభవించాడు. ఆవిడ పోయాక ఏం చెయ్యాలి? ఆ అడవిలో ఓ చండాల స్త్రీ కనపడింది, ఓ బోయది. ఏమే నువ్వు నాకు సేవ చెయ్యన్నాడు. అది రోజు కళ్ళు కాల్చిన మాంసం ముక్కలు పట్టుకొచ్చేది. దాంతో కొంతకాలం తిరిగాడు. ఏమి అతిశయోక్తి లేదు, ఉన్నదొన్నట్టు చెబుతున్నాను నేను మీకు. కొంతకాలానికి వీళ్ళున్న గుడిసె కాలిపోయింది. ఆ గుడిసెలో ఆ బోయ స్త్రీ కూడా చచ్చిపోయింది పాపం. దానికి ఐదుగురు కొడుకులు ఉండేవారట, వాళ్ళు చచ్చిపోయారట. ఆ రోజు మాత్రం వాడు గుండెలు బతుకు ఏడ్చేసాడు. ఇక మామూలు ఏడుపు కాదనమాట, ఇక నేను బతకలేను బాబో అన్నాడు. ఆ ఏడుపుని తెనాలి రామకృష్ణుడు రాశాడండి పాండురంగ మహాత్మ్యంలో. అసలు ఎంత ఏడుస్తారా అనిపిస్తుంది పాపాత్ములు కూడా. ఎల్లరు ఎల్లతో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగా నీవో పల్లవ పాణి, ఏ పరమ పావన వంశమునిచ్చి కొంటి నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువంబదిగాక నేడు విద్యుల్లతికాధికాభినయ ధుర్వకమౌట ఎరుంగనక్కట. ఈ కడజాతి నాతికి మహిదేవుడు చిక్కెనల్చు నన్రాకకు పోకకు జనపరం పర్రక్యం పగు చూడ్కి చూచి అంబూ కృతమాచరించుటకు బుద్ధిదలంక కళంకముక్త చంద్రాకృతి మిల్చుని ముఖమునందమృత స్థితి మించియుండుట. ఓ సుందరి, అంతా డబ్బిచ్చి ఆడవాళ్ళని కొనుక్కుంటారు, భోగం వాళ్ళని కొనుక్కోవాలంటే డబ్బు ఇవ్వాలి కనుక. కానీ నేను నా పరమ పవిత్రమైన వంశాన్ని తగలబెట్టి వేదం, యజ్ఞోపవేతం, సంధ్యావందనం అన్నీ విడిచిపెట్టి నిన్ను కొనుక్కున్నాను, నీతో పాటు తాగాను, తందనాలాడాను. ఎందుకో తెలుసా? నీ నల్లని రూపు నిక్కమని నవ్వి అన్నాడు. నల్లగా ఉండేది గౌడిగేదిలే ఆవిడ. అలా నల్లగా ఉన్న నువ్వు నా శాశ్వతంగా నాకు కూడా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా నా శాశ్వతంగా ఉండకుండా నా గురుపత్రితో పాటు వెళ్ళిపోతావా, అయ్యో విజ్జుల్లతికాధికాభినయ ధూర్వహం అన్నాడు. మెరుపు తీగ ఎంతసేపు ఉంటుంది, అలా మెరిసి మాయమైపోతుంది, అలా అయిపోయింది మన సంబంధం అని ఏడ్చాడు. ఒక్కొక్కప్పుడు నేను నీతో ఈ గుడిసెలో తిరుగుతూ ఉంటే కొంతమంది అటు పెడుతూ ఇటు పెడుతూ చి వీడు నీచుడు త్రాష్టుడు, ఇటువంటి వాడి ముఖం చూడకూడదు అని ఉమ్మేశారు మొహం మీద. అయినా నేను పట్టించుకోలే. అంబూకృతం అంటే రెండు అర్థాలు, ఉమ్మెయ్యడం అని ఒక అర్థం. శవం చూడగానే ఏం చేయాలి మనం? శవాన్ని పట్టుకుని వెళ్ళినా, శ్మశానానికి వెళ్ళినా, ఇంటికి రాగానే స్నానం చెయ్యాలి. అది కూడా ఎలా చెయ్యాలి? మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ఉపేత్యచ, కటభూమిం అంటే శ్మశాన భూమిని, ఉపేత్యచ అలా చేరగానే శ్మశానంలోకి అడుగుపెట్టి ఇంటికి రాగానే చైలవాన్ కట్టుకున్న గుడ్డలతో పాటు అన్నమాట. నువ్వు శ్మశానానికి వెళ్ళాక ఇంటికి వచ్చాక ఈ గుడ్డలు తీసి పక్కన పెట్టకూడదు, కట్టుకున్న గుడ్డలతో పాటు పూర్తిగా నీళ్లలో మునిగి స్నానం చేస్తే అప్పుడు శుద్ధి అవుతావు. చాలామంది ఏం చేస్తారు, ఇంటికి రాగానే తువ్వాలి అని ఈ బట్టలు తీసి పక్కన పెడతారు. అలా బట్టలు తీసి స్నానం చేస్తే శుద్ధి అవ్వదట వీడి శరీరం. అందుకని కట్టుగుడ్డలతో జ్ఞాని స్నానము చెయ్యవలసిందే అన్నాడు. ఇంకా మళ్ళీ వేరే ప్రశ్నలే కండి, జేబులో డబ్బులుంటే ఏం చేయాలి, గడియారం ఉంటే? ఈ ధర్మ సందేహాలు కూడా కిందకి దిగ్గానే అలా అడిగారు ఒకళ్ళు. చేతికి గడియారం ఉంటుందండి, అది కూడా పెట్టుకు స్నానం చేయాలి? గడియారం అని చెప్పాను నేను, బట్టలతో అన్నాను. జేబులో డబ్బుల కట్టలతో అనలా, ఆ బట్టల్లో ఉన్న కట్టలు తీసి పక్కవాడికి, వాడి మీద నమ్మకంతో, లేదా నాకు నేను జాగ్రత్తగా పెడతా, ఆ తర్వాత స్నానం చేసి ఇంటికి పో. అంతేగాని ఎందుకు ఈ పిచ్చ ప్రశ్నలు కాబట్టి, కానీ మొత్తం మీద కట్టుగుడ్డలతో స్నానము చెయ్యవలసిందే. ఇతన్ని చూడగానే చూచిన వాళ్ళంతా ముక్కు మూసుకుని వెంటనే నీళ్లలో మునిగేవారు. అంటే వీడిని ఏమని భావించారన్నమాట, శ్మశానం కింద భావించారు, అంత అవమానం చేశారు. అయినా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నీ ముఖంలో నాకు అమృతం కనిపించింది, అమృతం తాగిన వాడికి భయమే ఉందనుకున్నాను, అలా అమృతాన్ని దూరం చేసి చచ్చిపోయావా అని ఏడ్చాడు. ఆ ఏడుస్తూ ఏడుస్తూ బెంగతో గుండె ఆగిపోయింది, చచ్చిపోయాడు. ఠాక్కన ఆగిపోయింది గుండె, పాపాత్ముడి ప్రాణం అలా పోయింది. పోయే ముందు నేల మీద దొల్లేట గిజగిజ కొట్టుకున్నట్ట, ఆ పడిన బాధ, మందు వేసేవాడు ఉండడు కదా అడవిలో, గిలగిలా కొట్టుకుని కొట్టుకుని చేసిన పాపాలకి మొత్తం మీద చచ్చిపోయాడు. వీడు చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని పట్టించుకునేవాడు ఎవడూ లేక శవం కొద్ది రోజులకి కుళ్ళిపోవడం మొదలెట్టింది, పురుగులు పట్టి వాసన వచ్చింది. ఈ శవమును ఎవడో ఒకడు తగలబెట్టకపోతే లేదా పాతి పెట్టకపోతే ఈ ఆత్మ నరకానికి వెళ్ళదు, స్వర్గానికి వెళ్ళదు, మధ్యలో ప్రేతమై అల్లాడిపోతుంది. అంటే శుభగతులు ఉండవు. అలా వీడు ప్రేతమై అల్లాడిపోయాడు. ప్రేతానికి ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, కానీ మనకు మళ్ళీ మంచినీళ్ళు తాగలేరు, అన్నం తినలేరు. మిగతా భూతాలకు మళ్ళీ ఈ ప్రేతాత్మలు శవాలను పీక్కు తినలేవు, మనుషుల్ని తినలేవు, అది దుర్భర స్థితి. అందువల్ల పాపాత్ములకి ఇన్ని శిక్షలు ఉంటాయని తెలుసుకోవాలి. వీడు అలా అల్లాడిపోయాడు. ఒకరోజున తమాషా జరిగింది. ఆ అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి రోజు కొంతమంది దగ్గరలో ఉన్న కుగ్రామాల నుంచి, ఆ బోయపల్లెల నుంచి, ట్రైబల్ ఏరియాస్ నుంచి కొందరు వచ్చేవారు. ఆ గిరిజనులు వచ్చి ఎండు కట్టెలు కొట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళేవారు గొడ్డళ్లతో. వాళ్ళు అలా వస్తూ ఉంటే ఎక్కడో దుర్వాసన అనిపించింది. ఏంట్రా కుళ్ళిపోయిందేదో వాసన వస్తుందని చూస్తే ఈ శవం కనపడింది. పాపం ఎవడోరా, దిక్కుమాలిన చావు చచ్చిపోయాడు, పాపం ఎవరూ లేరు. ఈ శవాన్ని చూస్తే జంతువులు చంపినట్టు లేవు, జంతువులు చంపితే ఎంతో కొంత మాంసం తింటాయి, వాడు ఏదో దుర్మరణం పాలయ్యాడు, దుర్వాసన వస్తుంది. పోన్లే, ఈ మధ్యన అడవిలోకి వెడుతున్న ఒక అయ్యగారు చెప్పేట వాళ్ళకి, ఎక్కడైనా అనాథప్రేత సంస్కారం కనపడితే, అనాథప్రేతం కనపడితే సంస్కారం చెయ్యండి అని. అంటే దిక్కులేని శవం కనపడితే తగలబెట్టండి లేదా పాతి పెట్టండి అన్నాడు. ఇది వేసవి కాలం, ఇక్కడ మనం నిప్పెట్టామనుకో అడవిలో, మొత్తం అడవంతా అంటుకుపోయే ప్రమాదం ఉంది, అందులో ఎండుగట్టెలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తగలబెట్టడం వద్దు, వీణ్ణి గొయ్యి తీసి పాతి పెట్టేద్దాం, శవం దగ్గరికి వెడితే వాసన వస్తుంది కనుక గొయ్యి తవ్వి కర్రలతో తోసేద్దాం అందులోకి అనుకున్నారు జాలిపడి. అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభేత్ అని దేవీ భాగవతం. దిక్కులేని ప్రేతాన్ని ఎవ్వరూ శవ సంస్కారం చేయడానికి వాడికి లేరనుకోండి, అటువంటి ప్రేతాన్ని మనం తగలబెట్టినా పాతి పెట్టినా కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది. ఎందుకో తెలియదు, ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఖాళీ చేయించేస్తారు వెంటనే, లేనిపోంది. ఇవి ఎక్కడ మన శాస్త్రాల్లో చెప్పలా, లేనిపోని మనం చేతులారా చేసుకుంటున్నాం. ఒక కాకి చచ్చిపోతే కొన్ని వందల కాకులు కూడా వచ్చి కావు కావు నరుస్తాయి, కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పవిత్ర ఆర్షధర్మంలో ఇంట్లో ఎవడైనా చచ్చిపోతే ఆ ఇల్లు ఖాళీ చేయించడం లేదా శవాన్ని అక్కడ ఉంచడం ఎవరు ఏడిపించేస్తున్నారు, అద్దెళ్లలో వాళ్ళకి చాలా బాధ వస్తుంది. అందుకే నేను కావాలని హైదరాబాద్లో నా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఉన్నారు ఆ ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో. అందులో ఉన్నటువంటి వాళ్ళ తల్లి చచ్చిపోతే వాకిట్లో అక్కడే పడుకోబెట్టుకున్నాను నేను, తర్వాత శుద్ధి చేయించుకోవాలి. అలాంటి శవాలకు ఆశ్రయం ఇస్తే పుణ్యం అండి, అది ఈశ్వరుడి కరుణ అదే. అందుకే శ్మశానంలో కాపలా అయ్యి ఈ పాపాత్ముల శవాలను ఆయన పడుతున్నాడు. ఆయనని మనం పూజిస్తున్నాం, ఆయన దగ్గర ఉన్న మంచి లక్షణాలు మనం సేకరించాలి. శివ శివ అండం కాదు, ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలైనా సేకరించాలి. శవాన్ దగ్గర ఉండే కంపు వల్ల శరీరం స్నానం చేసి శుద్ధి చేసుకోమన్నారు తప్ప అసలు ఆ మనిషినే పొమ్మంటే రేపు పొద్దున మనకే ఆ దిక్కుమాలిన స్థితి రాదా? కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రేతాలను అసహ్యించుకోకండి ఎప్పుడూ కూడా. ఆ పుణ్యాత్ములకు ఆ లక్షణం వచ్చింది, అందుకే అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ ఫలితం అనుకుని గొయ్యి తవి కర్రలతో ముక్కు మూసుకుంటూ ఆ శవాన్ని అందులో తోసి మట్టి పోసి పూడ్చిపెట్టారు. అప్పుడు జరిగిందో తమాష. మీరు అడగచ్చు ఈ కథ ఎక్కడుంది అని. కనీసం కొంతమంది దగ్గరైనా దేవీ భాగవతం ఉంటుంది, వెళ్ళి చూడండి. రుద్రాక్ష మహిమ చివరి ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో వరుసగా ఇవే మహిమలు ఉంటాయి. చాలా అద్భుతమైన కథ అన్నమాట. ఆ శవాన్ని అలా పాతి పెట్టారు. అప్పటిదాకా మంచినీళ్లు లేక అన్నం లేక అల్లాడిపోతున్న ఆ ప్రేతాత్మని నరకలోకానికి తీసుకెళ్లడానికి ముగ్గురు యమకింకరులు వచ్చారు. నల్లగా ఉన్నారు, చింతనిప్పులు లాంటి కళ్ళు వాళ్ళకి, ఎర్రని దంతాలు, పెద్ద పెద్ద దంతాలు, కోరలు, ముద్గరాలు పట్టుకున్నారు వాళ్ళు, ముళ్ళగదలు, చేతుల్లో యమపాశాలు ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన ఆయుధాలతో పాశాలతో భీకరాకారులైన యమకింకరులు ముగ్గురు అక్కడికి వచ్చి, ఒరే ఇంతవరకు నువ్వు నరకము లేదు స్వర్గము లేదు దిక్కుమాలిన వాడివై అల్లాడిపోయావురా ప్రేతాత్మవై, ఇక నిన్ను నరకానికి తీసుకుపోయి చితక్కొట్టి శిక్షలు వేసి నిన్ను శుద్ధి చేస్తాం, నీ పాపాలకు ఇక ప్రాయశ్చిత్తం లేదు అని వాడి ప్రాణాన్ని యమపాశాలకు కట్టి పైకి పట్టుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళు. ఆ క్షణమే అక్కడికి ఇద్దరు సుందరులు వచ్చారు. వాళ్ళు నాలుగు చేతులు ధరించారు, తెల్లగా ఉన్నారు, వాళ్ళందరి కంఠాలు కూడా నీలంగా ఉన్నాయి, విభూతి పూసుకున్నారు. అటువంటి మహానుభావులు చతుర్బాహువులలో సోలం డమరుకం ఇటువంటివి ధరించిన ఆ పుణ్యాత్ములు, ఏయ్ ఆగండి అన్నారట ఈ యమకింకరుల్ని. యమకింకరుల్ని వాళ్ళు చూశారు. యమకింకరులు వాళ్ళని చూసి చూడడంతో హడిలిపోయి, అమ్మ బాబో ఏమి తేజస్సిది ఏమి కాంతి ఇది అని టక్కన పక్కకి తప్పుకుని వినయంగా నమస్కరించి, అయ్యా ఎవరండి తమరు, మాతో యుద్ధానికి వస్తున్నారు, మమ్మల్ని హటో హటో అని తొలగిస్తున్నారు అని అడిగితే వెంటనే వాళ్ళు, మేమెవరో తర్వాత చెప్తాం, అసలు మీరెవరు, వీళ్ళు ఎందుకు పట్టుకెడుతున్నారని అడిగారు. మేము యమకింకరులమండి, మహాపాపాత్ముడు వీడు, వీడికి ఏకవీరుడని పేరు. భూలోకంలో ఒక వాహనం వెడుతున్నప్పుడు చక్రాల నుంచి వస్తున్న దుమ్ముని కూడా లెక్కెట్టచ్చు. ధూళికణం, ఒక లారీ వెళ్ళింది అనుకుందాం, ఒక కారు వెళ్ళింది అనుకుందాం, అప్పుడు ధూళికణాలు పైకి లేస్తాయిగా నేల మీద నుంచి, ఆ ధూళికణాలైనా లెక్కబెట్టచ్చు. వీడు చేసిన పాపాలు లెక్కబెట్టలేము. ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టవచ్చు, కానీ వీడి పాపాలు లెక్కపెట్టలేము. తెల్లవారుజామున చలికాలంలో నేల మీద పడే మంచు బిందువులు లెక్కపెట్టవచ్చు, కానీ వీడి పాపాలు లెక్కపెట్టలేము. తారల లెక్క కాగా శిఖతావ్రజ లెక్క కాగా, ఇసుక లెక్కెట్టచ్చు, నక్షత్రాలు లెక్కెట్టచ్చు, ఇలా ఎన్నో చెప్పేవాళ్ళు. అవన్నీ అయినా మేము గణించగలం, కానీ వీడి పాపాలు మాత్రం ఇన్ని ఇన్ని అని చెప్పలేము. అసంఖ్యాకమైన అగణితమైన పాపాలు చేశాడు వీడు, గణితానికి దొరకవు. ఈ పాపాత్ముడి పాపాల్లో మచ్చుక్కి గురుపత్ని సంగమం, గురుహత్య, మాతాపితరుల హత్య, ఆపై ఎంతోమంది పండితుల్ని చంపాడు, కళ్ళు తాగాడు. ఇక ఆ ఘోర హత్యలు ఆ పాపాలు మీకు చెబుతున్నాం, మా వల్ల కాదు లెక్క పెట్టలేము. అన్ని పాపాలు చేసిన ఈ నీచుడు చచ్చిపోయాడు, ప్రేతాత్మ అయ్యాడు. ఇప్పుడు వీడికి ఇక్కడ సంస్కారం అయింది, ఎవరో పాతి పెట్టారు, పాతి పెట్టారు గనక ఇప్పుడికి వీడికి ఈ నరకం నుంచి అసలు నరకానికి మార్గం ఏర్పడింది. ఇప్పుడు మేము యమలోకానికి తీసుకువెడతాం, యమధర్మరాజు గారి సన్నిధిలో నిలబెడతాం వీడిని. యముడు వీడు చేసిన పాపాలకి శిక్ష విధిస్తాడు, ఆ శిక్షలు మేము అమలు చేస్తాం. అటువంటి యమకింకరులం మేము. వేదములు పురాణములు శాస్త్రములు చెప్పినట్లుగా నడుచుకున్నవాడే పుణ్యాత్ముడు, వాటికి విరుద్ధంగా వెళ్ళినవాడు పాపాత్ముడు అన్నారు వాడు. ఓహో, మీరు శమన కింకరులు అన్నమాట. సంతోషం, వేద మార్గం అంతా చదువుకున్నాం, వేద ప్రకారంగానే శిక్షలు వేస్తున్నాం అన్నారు కదా, వేదశాస్త్రములను తెలుసుకున్న మీరు వీణెందుకు తీసుకెడుతున్నారన్నారు మళ్ళీ వాళ్ళు. అయ్యా, ఈ వాదం మేము చేయలేమండి, అసలు మీరు ఎవరో చెప్పండి బాబు, మీరంటే భయంగా ఉంది అన్నారు వీళ్ళు. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మీరెవరనగానే అప్పుడు వాళ్ళు చిరునవ్వు నవ్వి, మేమిద్దరం భృంగి భృంగిరిటి అని పిలువబడే ఈశ్వరుడి యొక్క కింకరులం, శంకర కింకరులం. మీకు రహస్యం చెబుతున్నాం, మీకు పై పై శాస్త్రాలు తెలుసు, శాస్త్ర ప్రకారం కళ్ళు తాగితే పాపం, అలాగే శాస్త్ర ప్రకారం జ్యోతం పాపం, ఇవన్నీ నిజమే, మీరు చెప్పినవన్నీ పాపాలే. కానీ మీకు అందులో ఉన్న ధర్మ సూక్ష్మం తెలియదు. ధర్మం తెలుసు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మానికి ధర్మ సూక్ష్మానికి తేడా తెలియక అల్లాడిపోతున్నారు. అసత్యం ఆడడం పాపం కదా, కానీ కొన్ని సందర్భాల్లో అసత్యం ఆడితే అది చాలా గొప్ప పుణ్యం ఇస్తుంది. ఒక్కొక్కప్పుడు హింస చేస్తే మహాపాపం. అదే ఒక పాము వచ్చి మిమ్మల్ని అందరినీ కాటేసేస్తుంటే పావును చంపితే అది హింస కాదు, అది అహింస అవుతుంది. భూతహితముంబుగా పలుకు బొంకును సత్యఫలంబు నిచ్చు తద్భూత భయానకం బగు ప్రభూతపు సత్యము బొంకునట్లా ప్రాణాతురుడైనచో పరిణయం దున పల్కు బొంకు సత్యాతిశయం భయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. 10 మందికి ఉపకారం చేయడానికి అసత్యం ఆడితే అది సత్య ఫలితం ఇస్తుంది. ఎవడో ఒక కిరాతకుడు వచ్చాడు, ఒక టెర్రరిస్ట్ వచ్చాడు, దిల్సుఖ్ నగర్లో బాంబులు పెట్టిన ఒక పాపాత్ముడు వచ్చి మిమ్మల్ని అందరినీ చంపేస్తానని బాంబు పెట్టడానికి మీ దగ్గరకు వచ్చాడు. మీరందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వెనకాతలు ఉన్న గోడ అవతలు దాక్కున్నారు. వాడు నా దగ్గరకు వచ్చాడు, వీళ్ళందరినీ చంపేద్దామని వచ్చాను, వీళ్ళు ఎక్కడున్నారో నిజం చెప్పవయ్యా, పద్మాకర్ నువ్వు అబద్ధం ఆడవట్టు కదా అన్నాడు. అప్పుడు నేనేం చేయాలి, నేను నిజమే చెబుతానండి, వీళ్ళంతా నా వెనకున్నారండి అని చెబితే వాడు బాంబు పెట్టి మిమ్మల్ని చంపేస్తాడు. అప్పుడు అది సత్యమవుతుందా? అవ్వదు. అందుకని భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు. అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి నేనేం చెప్పాలన్నమాట, అబ్బెబ్బే ఈ మహానుభావులంతా ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరి అదిగో ఆ డోర్నాల పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారని చెప్పాలి. వీడు అక్కడికి వెళ్ళగానే ఆ పోలీసు వాళ్ళు వీడు వేసేస్తారు, గొడవ వదిలిపోతుంది. ఇలా 10 మందిని రక్షించడం కోసం, లోకశ్రేయస్సు కోసం అసత్యం ఆడితే అది సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇంతమందిని చంపడానికి నేను నిజం చెప్పాననుకోండి, ఆ నిజం చెప్పడం వల్ల నాకు సత్య ఫలితం రాదు, అది మహాపాపం అవుతుంది. ప్రాణం పోతున్నప్పుడు ప్రాణాతురుడైనచో, ప్రాణం పోతున్నప్పుడు అసత్యం ఆడమన్నారు. మీ ప్రాణాపాయ స్థితిలో మీరు ఏ అబద్ధం ఆడినా పర్వాలా. పరిణయంబునయందున, పెళ్ళిళ్ళల్లో కూడా అప్పుడప్పుడు అసత్యం ఆడచ్చు, అమ్మాయికి పెళ్ళి అవ్వడంలా, ఎందుకంటే 10th ఫెయిల్ అయ్యింది కనుక. అందుకని ఏం చేయాలన్నమాట, పెళ్ళి అవ్వడానికి మా అమ్మాయి 10th క్లాస్ పాస్ అయింది అంటే అవతల వాడు ఏదో పెళ్లి చేసుకుంటాడు, ఆ తర్వాత వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, అది వేరే విషయం. పెళ్ళిళ్ళలో చిన్న చిన్న ఎక్కువ వద్దు, కానీ చిన్ని చిన్ని అబద్ధం ఆడండి. మరీ బొత్తిగా 10th క్లాస్ ఫెయిల్ అయిందని గోల్డ్ మెడలిస్ట్ అని అబద్ధం ఆడకండి, ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయిందనండి. అంటే ఈ ప్రాణాతురుడైనప్పుడు పరిణయాల్లోనూ పలుకు బొంకు సత్య అతిశయంబ అన్నాడు, అంటే సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. ఈ వేద ధర్మాలు మహాభారతం అరణ్యపర్వంలో చెప్పారు, ధర్మవ్యాధ చరిత్రలో చాలా అద్భుతమైన తెలుసుకోవాలి. ధర్మం ధర్మ సూక్ష్మం ఇవి వేరు. మీకు ధర్మ సూక్ష్మం తెలియదు, ఓ కింకరులారా యమకింకరులారా, అసలు రహస్యం చెబుతున్నాం వినండి. వీడు చేసిన పాపములకు ఎన్ని యుగాలైనా ఎన్ని శిక్షలు వేసినా అది తక్కువే, ఆ పాపం పోదు. కానీ వీడిప్పుడు పరమ పుణ్యాత్ముడు, మా లోకానికి రావలసిన వాడు, వీడు శంకర కింకరుడు అవ్వవలసిన వాడు. ఎందుకంటే వీణ్ణి పాతి పెట్టిన చోట చూడండి అన్నారు. ఆ కట్టెలు కొట్టుకునేవాడిని వీడిని పాతి పెట్టారు గొయ్యి తవ్వి. ఆ గొయ్యిలో వాడి శవం కింద 5 అడుగుల లోతులో ఒక్క రుద్రాక్ష ఉందిట. అక్కడికి ఆ రుద్రాక్ష ఎలా వచ్చిందని మళ్ళీ మనకు అనుమానం కదా. ఒక సిద్ధుడు తపస్సు చేస్తూ చేస్తూ అక్కడ సమాధి అయిపోయాడు. ఆ సిద్ధుడు మెడ నిండా రుద్రాక్షలు ఉన్నాయి, అందులో అదృష్టవశాత్తు ఒక పూస అక్కడ ఉండిపోయింది. ఒక్క పూస అడుగునుంది. వీడు అదృష్టవశాత్తు శవాన్ని అక్కడ పాతి పెట్టడంతో ఈ పూస అది కూడా శవం కింద ఎక్కడో 5 అడుగుల లోతులో ఉంది, పని తగలలేదు. 5 అడుగుల లోతులో శవం కింద ఒక్క రుద్రాక్ష ఉంటేనే ఇంతటి పాపాత్ముడి పాపం పోయి శంకర కింకరులు వచ్చి వీడిని తీసుకుపోయారంటే శమన కింకరుల్ని తోసిరాజని వాడికి ఎంత యోగం పట్టిందో ఆలోచించండి. అది రుద్రాక్ష మహిమ అంటే. అప్పుడు ఆశ్చర్యపోయి యమకింకరులు ఈ ధర్మ సూక్ష్మాలు మేము తెలుసుకుంటామండి మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను, వెంటనే యముడి దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా మాకు సరిగ్గా చెప్పలేదు, ఒక పాపాత్ముడిని తీసుకొద్దామంటే శివకింకరులు చెప్పారు, ఇక మీదటి నుంచి మా కర్తవ్యం ఏమిటని అడిగితే అప్పుడు చెప్పాడు స్వయంగా యముడు, విభూతి శరీరం మీద ఉండగా మరణించినవాడు, రుద్రాక్ష శరీరం మీద ఉండగా మరణించినవాడు, బిల్వపత్రం తాకి శరీరం విడిచిపెట్టినవాడు, అంటే చచ్చిపోయేటప్పుడు చేతికో కాలి దగ్గర ఎక్కడో చోట ఒక బిల్వపత్రం ఉందనుకోండి మారేడాకు, అలా ఉన్నవాడు, ఇటువంటి వాళ్ళు ఎవరిని పొరపాటున కూడా తాకకండి, మరణం పొందే ముందు శివశివ శివశివ అన్నాడంటే వాడు జోలికి వెళ్ళకండి, మరణానికి ముందు పురాణం విన్నాడంటే శివ చరిత్ర అక్కడికి వెళ్ళకండి. శ్రీశైల జ్యోతిర్లింగ ప్రాంతంలో 9 రోజులు మకాం ఉండి రాత్రిపూట నిద్రపోయి శివుడి చరిత్ర వింటే అటువంటి వాడిని పొరపాటును కూడా నా లోకానికి తీసుకురావద్దన్నాడు. నవరాత్ర దీక్షతో ఈ క్షేత్రంలో శివపురాణాన్ని పారాయణ చేసి కథ విన్నటువంటి వాడికి ఇక జీవితంలో ఏ దోషము ఉండదు, వాడు మాత్రం ఖచ్చితంగా కైలాసం పొంది తీరుతాడు అని నేను ఢంకా మీద దెబ్బకొట్టి చెబుతున్నాను. శాస్త్ర ఆధారంగా కొన్ని క్షేత్రాలకు అంత మహామహిమని చెప్పారు. ఇవన్నీ విన్నారు వాళ్ళు, ఇవన్నీ అనేక పురాణాలలో మనకి చెప్పాయి. కాబట్టి పరమేశ్వరుడి చిహ్నాలు మనం ధరించాలి, ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలి. ఒక వ్యక్తిని ఆనంద పెట్టాలంటే ఆయన ఏ రూపంలో ఉంటాడో, ఆయన దేనిని ఇష్టపడతాడో అది చెయ్యాలి మనం. ఆయనకి విభూతి ఇష్టం, మనం పూసుకుందాం. ఆయనకు శూల చిహ్నం ఇష్టం, మనం ధరిద్దాం. ఆయనకు రుద్రాక్షలు ఇష్టం, మనం ధరిద్దాం. ఆయనకి చాలా ఇష్టమైనది జలధార, జలధార పొయ్యాలి. ఆయనకి బిల్వపత్రాలు ఇష్టం, ఆ బిల్వపత్రాలు మనం వెయ్యాలి. కేవలం నలుడు ఎలాంటి వాడో తెలుసా మీకు? ఒక్క ముక్కలో చెబుతాను మీకు, నలుడు పూర్వజన్మలో పెద్ద బోయేవాడు వాడు. అలాంటి పాపాత్ముడు నిషధ దేశానికి అధిపతి అయ్యాడు. శివపురాణంలో నల చరిత్ర పూర్వజన చరిత్ర ఉన్నది. ఒకప్పుడు ఓ బోయేవాడు ఉండేవాడు, వాడ భార్య పేరు కూడా ఉగ్ర సేని, పరమ భయంకరురాలు, ఇద్దరు క్రూరులు, నిత్యం అడవిలో వేటాడి పంది మాంసం లేడి మాంసం వీటితోటే బతికేవారు. అసలు మాంసం తప్ప శాకాహారం ఎరగని వాళ్ళు. వీడి పేరు చండు, ఈ బోయవాడి పేరు చండోపాఖ్యానం అని పేరు అన్నమాట శివపురాణంలో. ఓ రోజున వీళ్ళ పెళ్లి రోజు వచ్చిందిట, మనకి పెళ్ళై 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్లుగా వివాహ దినోత్సవం అడవి పంది మాంసం లేక లేడి మాంసంతోటే జరుపుకుంటున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం పెళ్లి రోజు వచ్చేసరికల్లా ముందు రోజు అడవికి వెళ్ళి ఒక అడవి పందో ఒక జింకో వేటాడి ఆ మాంసం తెచ్చుకునేవారట. ఆ పెళ్లి రోజు శుభ్రంగా కాల్చి, మరి వాళ్ళు తేగలు కాల్చుకున్నట్టుగా అలా కాల్చి శుభ్రంగా ఉప్పు కారం చల్లుకొని కళ్ళు కొండోటి పెట్టుకుని ఈ కళ్ళు తాగుతూ ఈ మాంసం నంచుకుంటూ వివాహ దినోత్సవం అలా జరుపుకుంటారట వీళ్ళు. అంచేత మన పెళ్లి గడిచి ఒక 25 ఏళ్ళు గడిచింది, రజతోత్సవం జరుపుకుందాం. రజతోత్సవానికి ఓ మంచి పందో లేడో అడవికి వెళ్ళి వేటాడి తీసుకురా అంది ఈ చండుడి భార్య. అలాగే అన్నాడు వీడు. మర్నాడు పెళ్లి రోజు అంటే ముందే వెళ్ళాలిగా వేటకి మరి, అలాగే వేటకి బయలుదేరాడు. వేటకి వెళ్ళేవాడు ఒక ధనుస్సు, విల్లుతో పాటుగా అమ్ములు ఇవన్నీ పుచ్చుకున్నాడు. వాళ్ళ ఆవిడకి వీడంటే ఇష్టం, అందుకని ఏమయ్యో అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కప్పుడు నీళ్లు దొరకకపోవచ్చు, ఎక్కడో లోతుకు వెళ్ళిపోతావేమో కేకారణ్యంలోకి, లేదా ఒక్కొక్కప్పుడు తిండి దొరకకపోవచ్చు, ఎందుకైనా మంచిది, ఇదిగో చద్దన్నం మూట కట్టి ఈ నీళ్లు నీకు ఇస్తున్నాను, ఇవి పుచ్చుకుని అడవిలో వెళ్ళు, వేటాడి తొందరగా వచ్చాయి, చీకటి పడకుండా వచ్చాయి అంది. ఈ లోపు నేను కళ్ళు సిద్ధం చేస్తానంది. వీడు బయలుదేరాడు. ఓ భయంకరమైన అరణ్యం అది. ఆ శివపురాణంలో 8 శ్లోకాలలో సరళాన్ కర్ణికారాంశ ఖర్జూరాంశ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముతుళిందాంశ కుటజాన్ కేతకాన పని తెగరాసి పారేశారు. ఎన్ని చెట్లు ఎన్ని వర్ణన చేశారో అటువంటి వాటి వర్ణన తెలుగులో చెయ్యాలంటే ఒక్కే ఒక్క గొప్ప కవి ఉన్నాడు ఆయన, పోతన గారే. ఈ అరణ్య వర్ణన శ్లోకాల్లో ఉన్న వాటిని మంచి వచనంలో రాసి పారేశాడు ఆయన. అది మరియును మాతులుంగ లవంగలుంగ చోతకేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ ఒకుల వంజులవట కొటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధు కథాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదలీ కపిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్ నివహాలంకృతంబును మణివాలుకానేక విద్రుమలతా మహోద్యాన సుక పిక నికర చంచూపుట సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బక బలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బదిరీభూత భూన భోంతరాళంబును నర శార్దూల శరభ కిన్నర యమ శకిత శరణాగత శమన కింకరంబున యొప్పు ఆ పర్వత ప్రాంతంబునందు అన్న ఓ ఆ భయంకరమైన కేకారణ్యంలో మద్ది చెట్లు ఉన్నాయట, మామిడి చెట్లు ఉన్నాయట, ఇలాంటి చెట్లు, పులులు, సింహాలు వీటన్నిటి గురించి అద్భుతమైన వర్ణన చేశారు. ఆ అడవిలోకి వెళ్ళాడు. వీడు దురదృష్టవశాత్తు కేకారణ్యంలో వీడికి ఏ జంతువు కనపడలా, ఒక్క లేడి కనపడింది. దాన్ని తరుముకుంటూ వెడుతూ దారి తప్పాడు. లేడి దొరకలేదు, వీడు చీకటి పడిపోయింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. అడవిలో అనవసరంగా పెళ్లి రోజు అడవిలో ఇరుక్కుపోయానరా, ఇక ఇంటికి వెళ్ళలేను, చీకట్లో అడవిలో తిరిగితే ఏ క్రూర మృగమైనా వాటికి కూడా పెళ్లి రోజు ఉండొచ్చు, నన్ను తిని పెళ్లి రోజు జరుపుకుంటాయి, మళ్ళీ పెళ్లి రోజు నాకు రాదు, ఎందుకైనా మంచిదని భయపడి అక్కడ ఒక చెట్టు ఉంటే ఎక్కేశాడు. ఆ చెట్టు ఎక్కడానికి చెట్టు కింద ఒక రాయి ఉంది, అది రాయి అనుకుని దాని మీద కాలెట్టి వరి చెట్టు ఎక్కాడు. వాడికి తెలియదు వీడి కర్మగాలి ఈ అన్నం మూట ఏమైపోయిందో, ఈ కంగారులో ఈ పరిగెత్తడంలో అది నేలపాలయ్యింది. ఇప్పుడు వీడి బతుకు ఏమైంది, అన్నం లేదు, చలికి కప్పుకోవడానికి వస్త్రం లేదు, మహాభయంకర వాతావరణం. సరిగ్గా ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం, అంటే చలి ఎలా ఉంటుందో ఆలోచించండి అడవి పైగా. ఆ స్థితిలో అయ్యో పెళ్లి రోజు అనుకున్నాను రా, నా బతికిలా అయిపోయిందని గచగచ వణికిపోతూ కప్పుకునేందుకు ఏం లేక ఆ చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ చలికి అప్పుడప్పుడు శరీరం అనేవాడు. అన్నప్పుడల్లా వాళ్ళ ఆవిడ కాసిన మంచినీళ్ళు కట్టించిందిగా తోలు తిత్తులో ఈ నీళ్లు కింద పడేవి. వాడి అదృష్టం ఏమిటో తెలుసా, వాడెక్కినది మారేడు చెట్టు. అది వాడికి తెలుసు కానీ ఏదో ఎక్కేశాడు. మారేడు చెట్టు గొప్పతనం తెలియదు కానీ ఆ మారేడు చెట్టు ఎక్కేటప్పుడు కింద రాయి అనుకుని వాడు పెట్టింది కాలు, అది ఒక శివలింగం. వీడి మారేడు చెట్టు మీద ఎక్కి చలికి వణికినప్పుడు ఈ తోలి తిత్తులో ఉన్న నీళ్లు ఒక్కొక్క చుక్క టప్ తప్పని అర్ధరాత్రి వేళ శివలింగం మీద పడింది. మహాశివరాత్రి పర్వదినన్నాడు వీడికి తెలియకుండానే వీడు తాగడానికి తెచ్చుకున్న ఎంగిలి నీళ్ళు, అవి కూడా ఏవో కాసిన తాగాడు కదా, ఆ ఎంగిలి నీళ్లు శివుడికి అభిషేకంగా పోశాడు. ఈ చలికి అటు ఇటు కదులుతున్నప్పుడు కొమ్మలు కదిలేవి, ఈ కొమ్మల మీద నుంచి ఒక మారేడాకు దాని మీద పడేది. ఏకబిల్వం శివార్పణం అయ్యింది వాడికి తెలియకుండా. ఒక పక్కన జలధార, మరో పక్కన బిల్వార్పణ, ఇలా మొత్తం మీద వాడి బతుకంతా జాగరణతో గడిచింది. నిద్ర ఎక్కడుంటుంది చలికి, అందుకని నిద్ర లేదు, జాగరణ చేశాడు బలాత్కారంగా, తెలియక అభిషేకం చేశాడు, తెలియక బిల్వపత్రం వేశాడు. ఈలోపు తెల్లారేలోపు వాళ్ళ ఆవిడ మా ఆయన ఏమైపోయాడోనని ఇంత అన్నం మూట కట్టుకుని నీళ్లు బుచ్చుకొచ్చింది. అప్పటికి వీడు దూరం నుంచి భార్యను చూసి ఏమేమి ఇక్కడున్నానన్నాడు, దిగాడు. ఇద్దరూ కలిసి ఎన్ని కష్టాలు పడ్డామని ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుని, సరే అన్నం తెచ్చావు కదా అన్నం తిందాం, ఈ పక్కనే ఉన్న చెరువులో కాళ్ళు చేతులు కడుక్కొచ్చి అన్నం తిందామని ఆ మూట అక్కడ పెట్టి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు కుక్కొచ్చి అన్నం తినేసింది. శివరాత్రి మర్నాడు కూడా వాడికి ఆహార యోగం లేదు. అప్పుడు కొంచెం కోపం వచ్చి వాళ్ళ ఆవిడ, ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది కదయ్యా దుర్మార్గుడ అంది. వీడు ఏమన్నాడో తెలుసా, ఏమిటో తెలియదే హఠాత్తుగా నాకు ఈ అర్ధరాత్రి నుంచి ఏ ప్రాణిని చూచినా చంపబుద్ధి ఇయటం లేదు, ప్రేమ కలుగుతోంది. ఆ కుక్క కూడా మనలాంటి ఆకలి కొన్న జీవే కదా, మనం తిందామనుకున్న అన్నం అత్తింది, దానికెంత ఆకలేసిందో పోన్లేవే, మన పెళ్లి రోజు పూట ఒక కుక్క మన అన్నం తింది అనుకుందాంలే అన్నట్ట. ఏమోనయ్యో నువ్వు అన్నట్టుగా నాకు అలాగే అనిపిస్తోంది అంది ఈవిడ. మీకు అర్థమైందా, శివరాత్రి నాడు తెలుసో తెలియకో శివలింగం మీద ఒక మారేడాకు వేస్తే కటికవాడి హృదయం కూడా కరిగిపోతుంది. పరమపాపాత్ముడికి ఇంత జలధార వల్ల పుణ్యం వస్తుంది. భగవంతుడు పొరపాటులు చేస్తే కూడా అది అభిషేకం అనుకున్నాడు, అదే బిల్వార్చన అనుకున్నాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళకి పూర్తిగా మనస్సు మారిపోయింది. పెద్ద కథ రెండు ముక్కల్లో చెప్పాను మీకు. వాళ్ళ మనసు మారిపోయి ఇంకా మనం ఎవరిని చంపద్దు, ఆకులతో పళ్ళతో బ్రతుకుదాం, ఈ రోజు నుంచి మనం ప్రశాంతంగా ఉందాం అనుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు శరీరం విడిచిపెట్టేశారు. శరీరం విడిచిపెట్టగానే ఆ చచ్చిపోయిన చండుడు నిషద దేశాధిపతి వీరసేనుడు అనేవాడికి నలుడు అనే పేరుతో కొడుగ్గా పుట్టాడు. ఈ వీడి భార్య పరమ పాపాత్మురాలు భీముడనేవాడికి విదర్భ దేశపు రాజుగారికి కూతురై దమయంతి అనే పేరుతో పుట్టి ఈయనకి భార్య అయింది. ఆ విధంగా వాళ్ళు మళ్ళీ దంపతులయ్యారు. అక్కడ శివపురాణంలో చెప్పాడు, ఎక్కడో అడవిలో బోయేవాళ్ళు క్రూరులు కూడా బిల్వపత్రాన్ని ఒక్క పత్రాన్ని తెలుసో తెలియకో శివలింగం మీద వేస్తే ఇన్ని నీళ్లు చల్లితే ఆ దంపతులు తరువాత జన్మల్లో ఆదర్శ దంపతులై మహానుభావులై పుట్టారు. సీతాదేవి కూడా రావణాసురుడితో నేను దమయంతిలా పతివ్రతనంది, భయమీ పతి మనోవ్రత అన్నది. అలా సీత కూడా దమయంతిని తలుచుకుందంటే ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. అంత జన్మ దీనివల్ల వచ్చింది. మనం తెలిసి భక్తితో నీళ్లు చల్లి రోజు ఒక బిల్వపత్రం నా చేతికి చర్చకులు వేయిస్తున్నారు అక్కడ జంగమదేవర్లు మహానుభావులు. ఆ పుణ్యాత్ముల పుణ్యం నా పుణ్యం. యోగం అది. పరమేశ్వరుడి దగ్గర భక్తితో మనం వేస్తే, పొరపాటును వేస్తే ఆ స్థాయి వస్తే, నిజంగా చిత్తశుద్ధితో వేస్తే మనం ఇంకెంత స్థాయికి వెడతాం ఆలోచించండి. ఇలాంటి ఎన్నో సూక్ష్మ ధర్మములు శివకథల్లో ఉన్నాయి. వాటిని మనం 3 రోజుల పాటు కొద్ది కొద్దిగా క్వాచిత్కంగా చెప్పుకున్నాం. ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు ఓ సప్తాహమో నవాహమో ఈసారి తపస్సు కింద భావించి పరమేశ్వరుడు అనుగ్రహంతో ఇక్కడ చేసుకుందాం. అలాంటప్పుడు ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలు ధర్మ సూక్ష్మాలు మనం తెలుసుకుందాం. ఈ 3 రోజుల పాటు ఈ మొత్తం కథని ఆ పరమేశ్వరుడి పాదపద్మాలకి, మల్లికార్జునుడి యొక్క దివ్య పాదపద్మాలకి సమర్పించుకుందాం. మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాహ. అనేక మంగళాశాసనాలు.